మూడు రకాలు ఉంటారట శిష్యులు. ఇక్కడ వేదవ్యాసుల వారు ఒక అపూర్వమైనటువంటి విషయం చెప్పారు, శిష్యులు మూడు రకాలు. గురువు చెబితే వెనక ముందు చూడకుండా దూకేసేవాళ్ళు ఉత్తమ శిష్యులు. గురువు గారికి అసలు చెప్పకుండానే సొంత పెత్తనంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు, వాళ్ళ యాత్రలు, వాళ్ళ స్నానాలు, వాళ్ళకి అందరగోళాలు చేసుకునేవాళ్ళు అధమ భక్తులు. వాళ్ళ గురు భక్తులు ఎక్క కాదు, కానీ భక్తులు అధములు. వాళ్ళు అధములు గురువు గారికి ఏమీ చెప్పకుండా చేసుకుంటారు. ఉత్తములు ఇక గురువు గారు ఏం చెప్పినా గీచిన గీటు దాటకుండా ఆ పని చేస్తారు. మధ్యములను ఉంటారు వాళ్ళు, ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు వింటారు, అవకాశం లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఉదాహరణకి ఈ పూట ఏమండి ఈ రెండు దానిమ్మ గింజలు తినమన్నాం అనుకోండి, ఉత్తమ భక్తుడైతే వెనక ముందు చూడకుండా గురువుగారు తినమన్నారు అని మింగేస్తాడు. మధ్యమ భక్తుడు కొంచెం తేడా వస్తుందండి అని కొంచెం ఆలోచిస్తాడు. ఇంకా అధమ భక్తుడు వాడికి ఇష్టమైతే చెబుతాడు, లేకలేదు ఇక వాడి సొంత పెత్తనం వాడిది. ఎక్కువ మంది అధమ భక్తులు ఉండరు అనుకోండి, గురువుగారికి చెప్పకుండా సొంత పెత్తనంతో నిర్ణయం తీసుకునే అధమ భక్తులు లోకంలో కొద్ది మంది ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. ఎక్కువ మంది మధ్యమ భక్తులు ఉంటారట. మధ్యమ భక్తులు అంటే ఏమిటనమాట, అవకాశం ఉంటే గురువు గారి మీద మాకున్న భక్తి ఎవరికి లేదంటారు, లేదంటే గురువుగారు అలాగే చెబుతారు, ఆయన అలాగే చెబుతారండి మన దారి మందేనండి అంటారు. ఇలాంటి భక్తులు ఎక్కువగా ఉంటారట. వీళ్ళు పాప ఎక్కువ జన్మలు ఎత్తుతారు. అధమ భక్తుల్ని బాగు చేయొచ్చట, ఉత్తమ భక్తుల్ని బాగు చేయొచ్చట, ఈ మధ్యమ భక్తులకి మాత్రం ఎక్కువ జన్మలు వస్తాయట. అందుకే మనకేం చెప్పిందో నీతి శతకం కూడా ఏం చెబుతున్నది అనమాట, అజ్ఞః సుఖమారాధ్యః, అజ్ఞః సుఖమారాధ్యః, సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః, జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. అస్సలు తెలియని మూర్ఖుడు ఉంటాడే వాడికి చెప్పవచ్చు అజ్ఞః సుఖం ఆరాధ్య. సుఖం ఆరాధ్య అంటే సుఖంగా వాడికి చెప్పచ్చు అని అర్థం, ఏమి అక్షరం ముక్క రాదు వాడికి, కాబట్టి వాడికి అన్నీ చెప్పచ్చు. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ, బాగా హై లెవెల్కి వెళ్ళిపోయిన పండితుడు ఉంటాడు, బాగా చదువుకున్నవాడు, అటువంటి జ్ఞానికి చెప్పచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. ఇక్కడుంది కొసమెరుపు అనమాట. ఒక్క పిసర్ చదువుకుంటాడు ఎక్కడో ఏదో పుస్తకం, అదేదో బృహస్పతి హోర అంటాడు ఒకడు, గురు హోర అంటాడు ఒకడు, అదేదో పుస్తకాలు, ఆ పుస్తకాల్లో తాత్పర్యం చదువుకుంటాడు అనమాట. వాడికి ఆ తాత్పర్యం కూడా అర్థం సరిగ్గా తెలియదు కదా, వాడు ఏదో రాస్తాడు, వీడేదో చదువుతాడు, కొంచెం చదువుకుంటాడు, కొంచెం వింటాడు, విన్నప్పుడు వీడికి అనుమానం వస్తుంది. అనుమానంలో కూడా పూర్తిగా తెలియదు తెలియదు, అలాగని తెలిసినట్టు నటిస్తాడు. వీడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది, కొంచెం విన్నవాడికి ఎక్కువ అహంకారం ఉంటుందండి. తెలిసేది ఇంత, దుర్విదగ్ధుడు అంటే అహంకారం అన్నమాట. ఇంత పిసరు జ్ఞానం ఉండి కొండంత అహంకారం ఉండేవాళ్ళు ఉంటారే, నాలుగు రోజులు పురాణం విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, కొంతమంది అయ్యి బాబా అంతా తెలిసిపోయిందండి వాకి ఇంకేం చెప్పగల, అయ్యో ఎన్నిసార్లు విన్నామో దేవి భాగవతం, ఎన్నిసార్లు విన్నామో మార్కండేయ పురాణం, ఎన్నిసార్లు చిత్రకూట పర్వతం వెళ్ళామో, వీడు మహానిగా చిత్రకూట పర్వతంలో ఏ చిత్రం ఉందో ఇప్పటికీ తెలియదు, అయినా 100 సార్లు వెళ్ళాం అనుకుంటాడు. ఈ పిసరు జ్ఞానంతో తనంత గొప్పవాళ్ళు నాకు అన్నీ తెలుసనే ఈ దుర్విదగ్ధుడు ఉంటాడే ఈ అహంకారి, అటువంటి వాడిని బ్రహ్మాపి నరన్నరంజయతి. బ్రహ్మ కూడా ఆ నరుణ్ణి బాగు చేయలేడు, బ్రహ్మే బాగు చేయలేకపోతే పద్మాగర్ గారు ఏం బాగు చేస్తాడు. అందుకని మేము కిక్కును మరకుండా ఏమండి మేము ఇలా చేయమా అని అడిగితే మీ కర్మ చేస్తే చేయండి, చేయకపోతే మానేయండి అని ఊరుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీడు ఎలాగో వింటాడు, అన్నీ వింటాడా, ఆఖరణ మళ్ళీ వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడు. కొంతమంది టెక్నిక్స్ ఉంటాయి, ఇటువంటి శిష్యులు చాలా ప్రమాదకరం ఉండవు. అప్పుడు గురుగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం అంటారు, గురువుగారు మీరు ఎలా చెబితే అలాగే చేస్తాం. అయితే వెంటనే నాతో వచ్చేయండి అన్న అనుకోండి, 1-2 రోజులు అలాగే వస్తాం. ఇంతటి దానికి నన్ను ఎందుకు అడిగావు నువ్వు, అడగడం తప్పేనా, ఇది మోసమేనా, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటావు నువ్వు, గురువునా లేక దేవుడినా నీ అంతరంగాన్నా, అసలు ఎందుకు అడగడం అలాంటప్పుడు. గురువుగారు మీరు ఏం చెబితే అదే చేస్తాం అన్నప్పుడు గురువుగారు తక్షణం నాతో రా అంటే రా, లేకపోతే మాట్లాడుకోరుకో, అడక్కు నువ్వు, అడగమని గురువుగారు అడిగారా నిన్ను, నీ వెనకాతల పడి నువ్వు నన్ను అడిగి చెయ్యి అన్నాడా. కాబట్టి ఇటువంటి వాడు జ్ఞానలవ దుర్విదగ్ధుడు, ఇటువంటి వాడిని బ్రహ్మ అపి నరం నరంజయతి. ఇటువంటి నరుణ్ణి ఐసే మానవుకో బ్రహ్మాభి న బదల్సక్త, ఇటువంటి మానవుణ్ణి బ్రహ్మ కూడా మార్చలేడు. ఇది నేను మర్చిపోయి ఉత్తర భారత్లో ఉన్నాను అనుకుని కొంచెం హిందీ వచ్చింది అనుకోకండి, అప్పుడప్పుడు నాకు ఆ చిత్రకూట గుర్తుకు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాడు బ్రహ్మే మార్చలేకపోతే ఇంకెవరూ మార్చలేరు. అటువంటి వాళ్ళ మనస్సులు కూడా స్వస్థముగా మార్చి అనుగ్రహించము తల్లి. పూర్తిగా జ్ఞానైనా అయి ఉండాలి, అజ్ఞుడైనా అయి ఉండాలి. అటువంటి వాళ్ళలో ఉత్తమ శిష్యులు అవ్వాలి మనం. ఎప్పుడు కూడా శిష్యుల్లో ఇంకా పరాకాష్ఠకు వెళ్ళాలి. మీరు ఎన్నిసార్లు విన్నారు శంకరాచార్యుల చరిత్ర, శంకరాచార్యుల గారి యొక్క శిష్యుల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క స్థాయి ఉంది. అందులో సునందుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకే సనందుడని కూడా పిలుస్తారు. కానీ ప్రాచీన కాలంలో సునందుడనే పదం ఎక్కువగా ప్రసిద్ధిలో ఉన్నది. ఆయన గురువుగారంటే ప్రాణం, గురువుగారు చెబితే చావడానికి సిద్ధపడతాడు ఆయన. తక్కిన శిష్యులకి భక్తి ఉంది, ఇంత భక్తి లేదు. కానీ గురువుగారు ఎప్పుడు వీడిని పొగుడుతున్నాడు కదా, దాంతో వాడికి ఈర్ష్య వచ్చింది. మేము ఇంతకాలం నుంచి గురువుగారు చుట్టూ ఉన్నాం, గురువుగారు పక్కనే ఇల్లు కట్టుకున్నాం, అయినా సరే గురువుగారి కొత్తగా వచ్చిన వాళ్ళని పొగుడుతున్నాడని కొంచెం సునందుడి మీద అందరికీ ఈర్ష్య వచ్చింది. ఇది గురువుగారు కనిపెట్టారు. అందరికీ అందరి మీద సమానమే, గురువుగారికి పక్షపాతం ఎందుకు ఉంటుందండి? గురువులు ఎప్పుడూ పక్షపాత బుద్ధి ఉండదు, గుణములను ప్రేమిస్తారు వాళ్ళు, వ్యక్తుల్ని ప్రేమించరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వ్యక్తి అయినా గురువుకు అనవసరం, ఆ గుణములు ఆకర్షింపజేస్తాయి, ఆ గుణముల వల్ల తొందరగా తరిస్తారు. విష్ణువు పక్కనున్న జయ విజయులకి శాపం వచ్చింది, కానీ ఆయన కాపాడా? కాపాడలేదు. ఎందుకని? వాళ్ళు జయ విజయులే, ఆయన కాపలవాళ్లే, కానీ సనక సనందనాథులకు అపచారం చేశారు, ఆ శిక్ష వాళ్ళు అనుభవించారు. పక్కనున్న ద్వారపాలకులకే శిక్ష తప్పకపోతే మామూలు మానవులు గురువుగారి పక్కనున్నంత మాత్రం చేత ఆయన రక్షిస్తాడా మిమ్మల్ని? మీ బుద్ధి బాగా లేకపోతే అవునా? కాబట్టి సునందుడు యొక్క గుణములు మంచివి కనుక ప్రేమించాడు. ఇది కొంచెం తక్కిన శిష్యులకి కంటగింపోయింది, వాళ్ళు ఆగ్రహించారు. గురువుగారిని బయటికి వెళ్ళాక విమర్శించడం మొదలెట్టారు. గురువుగారు మన గురించే చెప్పారు, ఎంతసేపు మనల్ని దెప్పుతున్నారు, ఆ కొత్త వాడిని ప్రేమిస్తున్నారు అనుకున్నారట. ఇలా కూడా అనుకునేవాళ్ళు ఉంటారులేండి. గురువుగారు వచ్చినప్పుడు టిక్కన నోరు మూసుకు కూర్చుంటారు, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఈ దిక్కుమాల గురువు ఎంతసేపు మన విమర్శిస్తున్నాడు అనుకుంటారట. అమాయకత్వం అది. ఇది గురువుగారికి తెలియదా? అందరికీ రెండు చెవులు ఉంటాయి, గురువుగారికి కొన్ని వేల చెవులు ఉంటాయి. గురువుగారు జ్ఞానం అనేటటువంటి కర్ణము కలిగిన వాడు. ఆయన వెంటనే కనిపెట్టి ఓ రోజు ఏం చేశాడు, పూర్ణానదికి పెద్ద వరత తెప్పించారు శంకరాచార్యుల వారు. ఆ నది అవతలకి పిల్లల్ని పంపి, పిల్లలారా అవతల ఒడ్డిన దర్భలున్నాయి, పళ్ళు ఉన్నాయి, సమితులు ఉన్నాయి, అవి తండి అన్నట్ట. వీళ్ళంతా అవతల ఒడ్డుకు వెళ్ళి ఈ దర్భలు పుల్లలు పళ్ళు ఏరుతున్న సమయంలో పూర్ణానదికి వరత తెప్పించాడు ఆయన. వరత తెప్పించి హఠాత్తుగా, శిష్యులారా పరుగు పరుగు నా దగ్గరికి రండి అన్నట్ట. అందరూ ఈ చేతిలో ఉన్న దర్భలు పళ్ళు వదిలి గురువుగారు రమ్మన్నారు కదా అని నది దగ్గరకు వచ్చారు. నది ఆ పూట ఆకాశమంతెత్తు కెరటాలతో ఉల్లోటోత్తుంగ తరంగయ్యి ప్రవహిస్తోంది. దాంతో హడిలిపోయి, అమ్మ బాబాయ్, నది ప్రవహిస్తోంది, ఇందులో దిగామంటే కొట్టుకుపోతాం, బంగాళాఖాతంలో తేలతాం అని వాళ్ళంతా హడిలిపోయి అక్కడే కూర్చున్నారట కదలకుండా. ఒక్క సునందుడు మాత్రం పరుగు పరుగున మా గురువుగారు పిలిచారు, నదికి వరదొచ్చినా బురదొచ్చినా సరే నేను ఇందులోకి వచ్చేస్తానని టక్కన అందులో కాలు పెట్టేశాడు. ఆయన అలా కాలు పెట్టిన చోటల్లా నదిలో ఒక్కొక్క పువ్వు పైకొచ్చి ఆయన పాదం నదిలో ములగకుండా రక్షించిందిట. ఆయన నది నీటిలో కాలు పెట్టాడు, అడుగు నుంచి పువ్వు వచ్చేది, అది పద్మం. పద్మం వచ్చి కాలి కింద చేరి ఆయన్ని రక్షించింది. గురువుగారి మీద భక్తి ఉంటే నదీ దేవతలు కాపాడతాయి, సకల దేవతలు కాపాడతారు. దాంతో ఆయన పాదం కల్ల పద్మ వచ్చేది. నిజంగా ఆ నదిలో దిగితే మామూలు మానవుడైతే చచ్చిపోట్టండి, ఎగిరిపోడా. అసలు నదికి కృత్రిమంగా వరత తెప్పించింది గురువుగారు, వీళ్ళని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఈ మహాత్ముడు నెగ్గాడు. ఎందువల్ల? సంపూర్ణమైన గురుభక్తి వల్ల. ఆయన నదిలోకి, అంత ఉధృతంగా ఉన్న నదిలోకి సాహసించి అడుగు పెట్టాడు లేదా? పెట్టగానే ఏం చేసింది, ఒక్కొక్క పువ్వు పైకి వచ్చేదిట. ఈయన కాలు పెట్టిన చోటల్లా ఈయన కాలు పెట్టేలోపు పువ్వు కింద ఉండేది, దాంతో పువ్వు మీద కాలు పెట్టాడు. ఈయన పద్మం మీద పాదాలు పెట్టి పాదాల కింద పద్మం పొందాడు గనక ఆ రోజు నుంచి సునందుడు పద్మపాదుడయ్యాడు. ఆయన పేరే మారిపోయింది. వాడు మనం పద్మపాదుడు అంటున్నాం తప్ప సునందుడు తీసేశాం. మండన మిశ్రుడు అంటున్నావా, సురేశ్వరాచార్యుడు అంటున్నాం. ఇలా శిష్యుల పేర్లు వాళ్ళ వాళ్ళ గుణముల వల్ల మారిపోతాయి. అప్పుడు గురువుగారు చూశారా, అది గురుభక్తి అంటే. అందుకని నేను ప్రశంసిస్తున్నాను, అందరికంటే ఆఖరిగా వచ్చాడు ఆయన. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు వాడు. మీ అందరి ఫేట్ ఇంతే, మీరెప్పుడు గురువుగారు పక్కనే ఉంటారు, అంత స్థాయిలో భక్తిని చూపించలేకపోతున్నారు. ఇది భక్తి అంటే. ఈ స్థాయి గురుభక్తితో మా గురువుగారు చెప్పారు, ఇక ప్రపంచం తల్లకిందులైనా గురువు కంటే నాకు ఏది ఎక్కువ కాదనుకుని చెప్పినది చెప్పినట్టుగా తక్షణం చేసినటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు, ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఆ స్థాయిలో గురుభక్తితో అమ్మని సేవించాలి. ఎందుకంటే అమ్మే గురుమూర్తి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు గురువు గురించి చెప్తున్నారు ఇక్కడ మనకి పురాణాల్లో? మీ గురువు రూపంలో అమ్మ దర్శనం ఇస్తోంది. అమ్మవారు ఎలా ఉంటుందో మీరు ఎంత గెంజుకున్నా అంత తేలిగ్గా చూడలేరు. మీరు మీలాంటి భక్తుల గురించి చెప్పట్లా, సామాన్యుల గురించి చెప్తాను. మీరు మహాభక్తులు, రోజూ చూసి ఉండవచ్చు. ఈ మధ్యన ఒకడు అన్నాడు, నాకేదో దేవుడు కనపడ్డాడు అన్నవాడు మూర్ఖుడు అన్నాడు. ఆ అన్నవాడు ఒట్టి మూర్ఖుడు, వాడి కర్మ వాడికి అలా కనపట్లా. ప్రహ్లాదుడికి కనపడిన విష్ణువు హిరణ్యకశిపుడికి కనపడలేదు. మహానుభావులకి కళ్ళు మూసినా తెరిచిన ఆనందంతో కన్నీళ్లు కారతాయి, అందులో ఆ పరమాత్మ కనపడతాడు. కనపడలేదు అంటానికి రుగవడం అండి. దేవుడు కనపడ్డాడో లేదో అవతల వాడి అనుభూతిని బట్టి ఆధారపడి ఉంటుంది. వాడని లోకాన్ని మోసం చేయడానికి చెప్పట్లేదుగా. తనంత తాను మహానుభావులు ఆనందంతో అమ్మని చూచి కన్నీళ్లు కరుస్తూ ఉంటారు, ఆనంద బాష్పాలు కరుస్తారు. అమ్మ కనపడుతుంది. అమ్మ ఏ రూపంలో కనపడుతుంది? ప్రత్యక్షంగా గురువు రూపంలో ఉంటుంది. అందుకని మనకి ఏమన్నారు లలితా సహస్రనామంలో, గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గోజన్మభూ, మీ గురువు గారి రూపంలో ఉన్నది అమ్మే. గురుమూర్తి అంటే గురువు రూపంలో ఉంటుందని ఒక అర్థం, గురు అంటే పెద్ద మూర్తి, ఈ ప్రపంచమంతా వ్యాపించే అంత రూపంతో ఉంటుందని ఒక అర్థం. అమ్మవారిని ఎలా చూడగలుగుతాం అని బ్రహ్మపురాణంలో ఒకప్పుడు వ్యాసుణ్ణి ఒక శిష్యుడు అడిగాడు. నాకు అమ్మని చూడాలనుంది, చూడాలనుంది, ఎలా చూడగలనంటే నీ ఎదురుగుండా ఉన్న గురువుని కాళ్ళు పట్టుకుని ధ్యానించు, ఆ గురువు రూపంలో మీ అమ్మ కనపడుతుంది. ఎదురుగుండా ఉన్న గురువేరు అమ్మ, అమ్మ రూపంలో ఉన్న గురువు, గురువు రూపంలో ఉన్న అమ్మను విడిచిపెట్టి అమ్మ ఎక్కడో ఉందనుకుంటావేమిరా అని దిమ్మదిరిగే సమాధానం చెప్పాడు ఆయన. కాబట్టి మనం వేరే వెతుక్కోవలసిన అవసరం లేదు. అటువంటి తల్లిని దేవతలు ఎంతో భక్తితో ఓ గురుస్వరూపిణి నీకు నమస్కారం అన్నారు. మమ్మల్ని నిరంతరం రక్షించు. శూలేన పాహినో దేవి, పాహి ఖడ్గేన చాంబికే, ఘంటాస్వనేన నఃపాహి చాపజ్యానిస్వనేన చ. నీ శూలముతో మమ్మల్ని రక్షించు. శూలంతో రక్షించడం అంటే ఏమిటి? నీ శూలముతో పాపాత్ములైన శత్రువుల్ని సంహరించు. ఈ లోకంలో శత్రువులు అనేవాళ్ళు ఎవరికీ ఉండకూడదు, పాపాత్ములు వాళ్ళు, లోక కంటకులు, అటువంటి వాళ్ళని సంహరించు. తద్వారా మమ్మల్ని రక్షించు. పాపాత్ములైన శత్రువులు ఎప్పుడు వస్తారు లోకానికి? నీ మనసు బాగుంటే రారు. నీ మనసు పవిత్రంగా ఉన్నంత వరకు నీకు ఎక్కడ చూసినా మిత్రులే తప్ప శత్రువులు ఉండరు. మంచంగాతో కఠవతీమే గంగ. మనసు పవిత్రంగా ఉంటే నీ పక్కనున్న కమండలంలో నీళ్లలోనే గంగ చేరుతుంది. నీ ఇంద్రియాలు సక్రమంగా ఉంటే అప్పుడు నీలో ఏ మన మానసికమైన వికారం రాదు. వికారం రానప్పుడు శత్రువు ఉండడు వాడికి. అసలు శత్రువు మిత్రువు నీ మనసులోంచే పుడతారండి ఏదన్నా సరే. ప్రద్వేషో బహుమానో వా సంకల్పాదుపజాయతే. ఒక వ్యక్తి మీద ద్వేషం కానీ లేదా వాడి మీద ప్రేమ కానీ నీ సంకల్పం వల్లే పుడుతుంది. నీలో ఉన్న కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని ఆరు శత్రువులు ఒక వ్యక్తిని చూడగానే ఏమనిపిస్తుంది? ఇతడు నీ శత్రువు అని చెబుతాయి. అప్పుడు వాడిని శత్రువు కింద భావిస్తున్నావు. ఒకడు చూడగానే ఇతడు నీ మిత్రుడు అని ఇవి చెబుతున్నాయి. వీటికి లొంగి వాడిని మిత్రుడు అనుకుంటున్నావు. కాబట్టి నీ మనస్సే ఈ శత్రుత్వానికి మిత్రత్వానికి కారణం. ఒక్క క్షణకాలం శత్రువు అనుకున్న వాడి మీద నువ్వు కొంచెం బుద్ధి మార్చుకుని చూడు. పొరపాటున వాడు ఏదో కోపం వచ్చి తిట్టాడు, వాడు తిట్టడానికి మూల కారణం నేనేగా అనుకున్నావా? ఇక వాడి మీద నీకు కోపం రాదు. ఒకప్పుడు నీకెందుకు అతని మీద కోపం వచ్చింది? అతనిలో గుణములు నీకు కోపం తెప్పించాయి, అసహ్యం కలిగించాయి. కొద్ది రోజులు పోయిన తర్వాత అరేరే అతని ప్రవర్తనలో ఏం లోపం ఉంది, అతడు మహాత్ముడు నన్ను పరీక్షించడానికి ఇలా అన్నాడేమో అనుకున్నావా? ఇక ద్వేషం రాదు. గురువుల మీద కూడా ఎందుకు ద్వేషం వస్తుంది? ఆయన నన్ను గురించి తిప్పాడు, నన్నే తిడుతున్నాడు అనిపించినప్పుడు ఆయన మీద నీకు ద్వేషం వస్తుంది. ఆయన నన్నుగా తిట్టేది, నాలో ఉన్న అహంకారాన్ని సమూలంగా తొలగిస్తున్నాడు, నాకు కనువిప్పు చేస్తున్నాడు అనిపించినప్పుడు నీ గురువు మీద ద్వేషం రాదు. పిల్లలు మేస్టార్ వచ్చి బెత్తంతో నాలుగు బాధారనుకోండి. ఓ గురువు గారు ఉన్నారు, ఎల్కేజీలో చేరిన కుర్రాడు ఒకడు ఉన్నాడు, పూర్వం కొట్టేవాళ్ళండి, ఇప్పుడు కొడితే మేస్టార్ పని అయిపోయినట్టే. పూర్వం చక్క గురువులు మోకాళ్ళతో గుంజీలు తీయించేవారు, నాలుగు బాధేవారు, స్టాండ్ సిట్ అనేవారు. నోటితో ఉండడానికి బాధ చేస్తే మేస్టార్ అయితే మరీ దారుణం. ఒక కర్ర వచ్చుకుని పైకెత్తితే లేవాలి, కిందకంటే కూర్చోవాలనేవాడు. ఓ అరే బాబో, ఈ పీరియడ్ 45 నిమిషములు సేపు అని స్పీడ్గా అనేవాడు. ఇంక పిల్లాడు కూర్చోలేక లేవలేక నా కాళ్ళు లాగి ఓసారి అలాగా 4-5 సార్లు ఆయన ఊపుతుంటే అలాగే ఉండిపోయారు. ఈ దిక్మలాడికి మెల్లకన్ను ఇళ్ళల్లో చూస్తున్నాడు, ఎటు చూస్తున్నాడో తెలియదు. పాపం ఆయన్ని గురువుగారు కదా, అప్పట్లో మేము అలా అనుకున్నాం, అందుకని మా చిన్నపిల్లల భావం చెప్తున్నాం, ఇప్పుడైతే అనగా. ఆ తర్వాత ఆయన చూసి, ఒరే సంస్కృత మేస్టర్ అబ్బాయి నీ టెక్నిక్ కనిపెట్టాను రా, బెత్తం పైకి కిందకి ఎత్తుకుంటే అలా కూర్చుండిపోయావు ఏమిటంటే, అయ్యా నాకేమో కళ్ళండి కొంచెం మెల్లండి, నేను కావాలని ఆయనకి మెల్ల ఆ పైకి కిందకి బెత్తం ఎత్తుతూ అంటే ఎత్తుతున్నారు దిప్పుతున్నారో తెలియట్లేదండి అన్నాను. నువ్వు నన్ను తిప్పావురా, మీ నాన్నగారికి చెబుతాను రా అనేవాడు ఆయన. పాపం తర్వాత చచ్చిపోయే లోకాన్ని ఉన్నాడో తెలియదు కానీ ఇంతంత ముక్కుపుడిని తెగపీలు చేసి పిచ్చెక్కినట్టు కొట్టేవాడు ఆయన. పాపం ఏం చేస్తాం, బహుశా పిచ్చెక్కినట్టు కొడతారు కాబట్టి కొంతమందికి ఆ పిచ్చి పేర్లు కూడా పెడతారేమో తెలియదు కానీ ఇలాంటి మాస్టర్లు కూడా ఉంటారు. అప్పుడు కూడా మాకేమనిపించేదో తెలుసా, తెలియక గురువుగారు కొట్టినప్పుడు ఒక్క క్షణకాలం మాత్రం అయ్యో ఈ గురువుగారు కొట్టారనిపించేది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఓ రోజున మా నాన్నగారు ఓ పురాణం చెప్పారు. ఆ పురాణం చెప్పాక అర్థమైంది, గురువులు ఎవరి మీద కక్ష కట్టరు, కక్ష కట్టే గురువులు ఎక్కడో ఉంటారు అరుదుగా. ఆ రోజుల్లో గురువులు కదా, ఈ రోజుల్లో గురువులు పక్కన పెట్టండి. ఆ రోజుల్లో గురువులు ఈ పిల్లవాడు శిక్షించకపోతే దారిలో పడడు, వ్యసనపరుడు అవుతాడేమో, స్కూల్ ఎక్కొడతాడేమో, పాడైపోతాడేమో అని పాపం వీడిని బాగు చేయడానికి కొట్టేవారు. ఆ ప్రేమ మనకు కొంచెం పెద్దయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మేస్టర్ పాఠం చెప్పారు అక్కడ శర్మగారు, ఒకప్పుడు ఆయన చేతిలో రెండు మూడు దెబ్బలు తిన్నవాళ్ళంతా మొదట్లో అప్పుడు కొట్టారనిపించేది, కానీ ఇప్పుడు పెద్దయ్యాక వాళ్ళు ఏమంటారో తెలిసిన, గురువుగారు మీరు పెత్తంతో కొట్టబట్టి ఇవాళ మేము మొత్తం ప్రపంచం తిరగలుగుతున్నాం అంటున్నారు. అంటే అప్పటికప్పటికి ఎందుకు తేడా వచ్చింది? ఆనాడు ఆ గురువునే నువ్వు శత్రువు అనుకున్నావు, ఇప్పుడు ఆ గురువుని నాకు గురువు ఆయనే భిక్ష పెట్టాడు అంటున్నావు. నీలో జ్ఞానం రాగానే, నీలో ఉన్న అజ్ఞానం పోగానే, నీ మనస్సులో భావం పోగానే ప్రద్వేషం ఇవాళ బహుమానంగా మారింది. అంటే ఈ విధమైన ద్వేషం కానీ భక్తి కానీ నీ మనస్సు నుంచే పుట్టే, కేవలం నీ మనస్సే మూల కారణం. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, ఈ బంధమోక్షాలకు మూల కారణం కేవలం మనస్సు. ఈ రోజు నుంచి మీ మనస్సులో ఎవడి మీదైనా ద్వేషం ఉంటే తొలగించి చూడండి ఒకసారి, అది మనకు ఎంతో లాభం కలిగిస్తుంది, ఆనందం కలిగిస్తుంది. చిన్నప్పుడు కొట్టిన వాళ్ళందరి మీద ఇవాళ మనకి ఆనందమే కలుగుతుంది, వాళ్ళ మీద కోపం పోతుంది, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుందా లేదా? మామగారు వచ్చిన కొత్తలో కోడలు కొంచెం దారిలో పెట్టడానికి తిట్టాట. అప్పుడు ఆ కోడలు మా మామగారు చస్తే బాగుండు అనుకునేది. ఆవిడే రాను ఎంతో మార్పుకు వచ్చి, మామగారు ఎంతో ఉత్తముడండి, నా సంసారం తీర్చిదిద్దుకోవడానికి నాకు మంచి సలహా ఇచ్చాడు అని కన్నీళ్లు పెట్టుకున్న కోడలు నేను చూశాను. ఇవాళ చచ్చిపోతే ఆయనకి తద్దినం పెట్టడానికి పోటీ పడుతున్న కోడళ్ళు ఉన్నారు. ఈ కోడళ్ళే వచ్చిన కొత్తలో ఆయన తిట్టారు, మావయ్య గారు దుర్మార్గుడని. ఆనాడు నీ బుద్ధిలో తేడా కాబట్టి నీకు ఆయన మీద ద్వేషం కలిగింది, ఇవాళ నీ బుద్ధిలో మార్పు వచ్చింది, ఆయన మీద నీకు ప్రేమ కలుగుతోంది. ఇవే సృష్టి యొక్క రహస్యములు. కాబట్టి మనకి ఇతరులు ఎప్పుడు శత్రువులు అనిపిస్తారంటే మనలో భావం సరిగ్గా లేకపోతే. ఆ భావమును నువ్వు సోలముతో పొడిచి ఆ దరిద్ర భావాన్ని, శత్రుత్వ భావాన్ని, నీచ భావాన్ని తొలగించు. తద్వారా లోకంలో నాకు శత్రువులు లేకుండా చెయ్యి. అప్పుడప్పుడు అసురులు విజృంభిస్తారు, వాళ్ళని సంహరించు, సోలముతో నన్ను రక్షించు. కాబట్టి ఓ దేవి, దేవి అంటే ఓ అమ్మ, నహ మమ్ములను శూలేన సోలముతో పాహి అని అంటున్నాడు. శూలేన పాహి నో దేవి, నో అంటే ఇంగ్లీష్లో నో కాసమా, నహ అంటే మమ్ములను, అది పక్కనున్న దేవి వల్ల నహ నో అయ్యింది. దేవి అంటే ఓ అమ్మ, ఓ జగదంబ, నహ మమ్ములను శూలేన సోలముతో పాహి రక్షించు. పాహి ఖడ్గేన చాంబికే, అంబికే ఓ అమ్మవారు, ఖడ్గేన కత్తితో పాహి రక్షించు. అన్నిటికీ నహ పెట్టుకోవాలి, మమ్ములను కత్తితో కూడా కాపాడు, కత్తితో కూడా కొన్ని ఛేదించవచ్చు. మన కాళ్ళకి తీగలు తగులుకున్నాయి, ఆ తీగలు మనల్ని బంధించేయి, ఆ తీగల్ని కత్తితో నరకాలి. సంసారం ఒక పెద్ద పాశం, ఈత కొట్టే వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీలో ఈతలు కొట్టిన వాళ్ళు ఉంటే, అందులో ముఖ్యంగా చెరువుల్లో ఈత కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎత్తితే అప్పుడు చెబుతాను అన్నమాట. బాగా నాచు తీగలు పట్టినటువంటి చెరువుల్లో ఈదేటప్పుడు ఒక్కోసారి తెలియకుండా తీగలు కాళ్ళకు అడ్డం వస్తాయి, అప్పుడు ఎంత ప్రమాదం తెలుసునండి. ఎక్కువ తీగల మధ్యలో ఎందుకు ఈదటం ప్రమాదం అంటే, మా చిన్నప్పుడు మాకు ఆ సరిపెల్లలో పెద్ద చెరువు ఉండేది, ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చెరువులో మా ఇష్టం వచ్చినట్టు ఈదేసేవాడు. ఓసారి కర్మకాలు తీగలు పెరిగిపోయి ఈ తీగలు కాళ్ళకు అడ్డం పడిపోయాయి. వెంటనే నేను ఆ తీగలు కాళ్ళకు అడ్డం పడడం వల్ల పైకి లేవలేకపోయా. అప్పుడు మా వెనకాతలు వస్తున్న తమ్ముడు ఆ తీగలు పటక్కని తెంపాడు, లేకపోతే మీకు ఉపన్యాసం చెప్పకుండా ఎప్పుడో పటక్కనివ్వండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కాళ్ళకి ఈ తీగలు ఈదేటప్పుడు అడ్డం పడితే ఏం చేయాలి? కత్తితో నరికి అవతలు పారేయాలి. సంసారంలో మనకి ఇలాంటి ఎన్నో బంధాలు ఉన్నాయి, ఈ బంధాలన్నీ మన కాళ్ళకు అడ్డం పడినట్టే, తీగలు అడ్డం పడినట్టుగా మనకు అడ్డం పడుతూ ఉంటాయి. ఎన్ని రకాల బంధాలండి. ఒక్క ఇంటి మీద వ్యామోహంతో ఇల్లు కదలకుండా అక్కడే ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుసా? ఇల్లు అంటే పిచ్చి కొంతమందికి అనమాట. మామిడి చెట్లు పెంచా, ఆ చెట్టు పెంచా, పువ్వులు చెట్లు పెంచాను, ఈ ఇల్లు రోజు తుడుస్తున్నాను, రంగులు వేస్తున్నాను, అందువల్ల ఇల్లు వదిలిపెట్టి ఎక్కడైనా తీర్థయాత్రలకు వెడితే నేను వచ్చేలోపు ఇల్లు పాడైపోతుందని తీర్థయాత్రలకు వెళ్ళని వాళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ కాశాపట్లో ఇల్లు ఏమైపోతుందో, ఇల్లు నిల్లైపోతుందేమో అని అనుకుని ఉపన్యాసానికి రానివాళ్ళు, అలా ఎప్పుడు ఇల్లే లోకంగా బతికేవాళ్ళు కొందరున్నారన్నమాట. వీళ్ళకి ఈ గృహమే ఒక తేగై కాలికి చుట్టుకుని ఈ సంసారం అనే చెరువులో ముంచేస్తుంది. కొంతమందికి కొంప, కొంతమందికి టీవీ సీరియల్స్, కొంతమందికి ఇక భోజనం పెచ్చ. ఎప్పుడో రాత్రి 8 పలహారానికి సాయంకాలం 4 దగ్గర నుంచి మైసూరు బజ్జీ పిండి నానబెట్టుకొని దీన్ని మైసూరు బజ్జీ వేసుకోవడానికి ఉసూరుమంటూ బతుకుతారు. అది వాళ్ళ కాళ్ళకి బంధం. ఇలా ఒక్కొక్కడికో బంధం అనమాట. వాడు కొడుకు, వాడు కోడలు, ఎన్నాళ్ళకో ఎన్నాళ్ళకి మా ఇంట్లోకో మనవడు వచ్చాడు లేక మనవరాలు వచ్చిందని ఈ మనవరాలు గోడుగుండు పోయి చూసుకుని ఓహోహోహో పొంగిపోతూ ఉంటాయి. ఇవన్నీ బంధాలు మనకు తెలియకుండానే ఈ దిక్కుమాలిన బంధములన్నీ. మనం చెరువులో ఈదుతూ ఉంటే, సంసారం అనే చెరువులో ఈదుతూ ఉంటే కాళ్ళకి తీగలే చుట్టుకుంటాయి. ఈ తీగల్ని కత్తితో పటక్కన నరికి మేము సంసారం అనే చెరువులో మునిగి చచ్చిపోకుండా కాపాడాలి. అందుకని ఓ అమ్మ నీ చేతిలో ఉన్న కత్తితో ఈ తీగల్ని, ఈ భవబంధాల్ని తొలగించి రక్షించు, కత్తితో మమ్మల్ని రక్షించు. ఘంటాస్వనేన నఃపాహి, అమ్మవారి చేతిలో పెద్ద గంట ఉంది, ఈ గంటని టింగ్ టింగ్ అని మోగించు. ఈ ఘంటా శబ్దంతో నహ మమ్ములను పాహి రక్షించు. ఘంటా శబ్దంతో మోగించడం ఏంటి? ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాద్ ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అని ఘంటారవానికి ఒక శ్లోకం ఉంది. దేవతలందరూ గంటకు మోయిస్తే ఇంట్లోకి వస్తారు. చక్కగా పూజామందిరంలో మీ ఇంట్లో ఉన్న గంటని టింగ్ టింగ్ అని మోగించండి. ఆ శబ్దం విని దేవతలంతా పరుగు పరుగును మీ ఇంట్లోకి వస్తారు. దేవతలు రావడం కోసం గంట మోగించాలట. దేవతలు రాగానే పోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఎవరు వాళ్ళు? గమనార్థంతు రక్షసాం, రాక్షసులు పోవడానికి. టింగ్ టింగ్ అని గంట కొడితే రాక్షసులు పారిపోతారు. అదేమిటో, దేవాలయంలో కొట్టే గంట దెబ్బకి రాక్షసులు ఒక్క క్షణం ఉండలేరట. పాపాత్ములు అక్కడ ఉండలేరు. పాపాత్ములైన క్రూరులైన రాక్షసులు హడిని పుంజాలు తెంపుకుని పారిపోతారు. దేవతలు వస్తారు. అందుకని దేవతల్ని ఆహ్వానించడం కోసం గంటని మనం మోగించాలి. అందుకే గంట గట్టిగా మోగించింది అమ్మ. ఆ గంట దెబ్బకి చెవులు పగిలి తెచ్చిపోయిన రాక్షసులు ఉన్నారు, తెలుసిన మీకు. అందుకని గంట మోగించాలి. గంట అంటే కొంతమంది ఇంట్లో వెండి గంటని ఇంత చేస్తారు. అసలు గంట అదేం గంట అండి బాబు? అందులో శబ్దమే వినపడదు. టింగు టింగు అని కొట్టలేదు. ఇంత గంట పిసిని కొట్టుతానంతో చేయించుకోవడం ఎందుకు? ఒకవేళ వెండి ఎవడని ఎత్తుకుపోతాడనే భయం ఉంటే, బంగారం ఎవడైనా ఎత్తుకుపోతాడనే భయం ఉంటే, ఏదో జాగ్రత్తగా కాపాడే మాబోటి వాళ్ళన్న మీ మా చేతిలో పెట్టి చక్కగా పెద్ద ఎత్తడి గంట ఒకటి కొనుక్కోండి. ఎంత పెద్ద గంట కొనుక్కొని టింగ్ టింగ్ వాయించాలి. శబ్దం గణ 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 మోగాలి. మీ ఇంట్లో గంట మోగిందంటే స్కూల్ దాకా వినపడాలి. అంతేగాని పక్కన నిద్రపోతున్న భర్త గారికి కూడా వినపడకపోతే ఏది గంటే ఏమిటి? అది తంటా తప్ప. దానివల్ల దేవతలు రారు, రాక్షసులు పోరు. ఇంట్లో రాక్షసులు అలాగే మీ ఆయనలో నిద్రా రూపంలో పట్టుకుంటారు. ఈయన అలా నిద్రపోతూ ఉంటాడు. దేవతలు ఎలా వస్తారండి? వినపడాలా? ఇక్కడ ఏదైనా పురాణం జరుగుతుందని మంచి మైకు పెట్టి బయటకు వినిపిస్తే విని ఎవడన్నా ఆకర్షింపబడి వస్తాడు, లేదా బయట కూర్చుని వింటాడు. ఏమీ లేకుండా నాలో నేను కొనుక్కుంటూ పాడుకుంటూ కూర్చుంటే ఎవడు రాడు అక్కడ. ఒకళ్ళు ఇద్దరు మిగులుతారు. ఈ ఒకళ్ళిద్దరు కూడా మధ్యలో అడు తిరుగుతూ ఇడు తిరుగుతూ ఓ శ్లోకం అటు వింటూ ఓ శ్లోకం ఇటు వింటూ పోతారు. ఇంకా అక్కడ పురాణం ఏం చెప్పగలుగుతాం? అలా చెప్పాలంటే ఎంతో యోగశక్తి కావాలి. ఓ మాదిరివాడు అలా చెప్పలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి పనులకి ఘంటారవం చెయ్యాలి. ఆ ఘంటారవం పరమ పాపాత్ములైన రాక్షసుల్ని గెంటేస్తుంది, దేవతల్ని రప్పిస్తుంది. అమ్మా, నీ చేతిలో ఉన్న గంటని బాగా మోయించు, అందులోంచి శబ్దం తెప్పించు, ఆ శబ్దంతో మమ్మల్ని పవిత్రుని చేసి రక్షించు అనగా మా ఇల్లు ఎప్పుడూ దేవతలకి నిలయం అవ్వాలి, పాపాత్ములు ఉండకూడదు ఇందులో. మాలో దుష్టబుద్ధులు తొలగించి శిష్టబుద్ధులు నింపి రక్షించు ఓ దుష్ట సంహారిణి. ఆపై చాపజ్యానిస్వనేనచ ధనుష్టంకారం చెయ్యి. ధనుస్సు యొక్క అల్లెతాడుని పట్ పట్టం లాగు విడిచిపెట్టు. ఆ అల్లెతాడు విడిచిపెట్టినప్పుడల్లా అద్భుతమైన శబ్దం వస్తుందండి. ఆవిడ జ్యాఘోషం మతిభీషణం వై అంటాడు. అల్లెతాడు లాగి కొడుతూ ఉంటే ఠం ఠం అని శబ్దం వస్తూ ఉంటే ఆ శబ్దానికి శత్రువుల యొక్క గుండెలు అవిసిపోయి గుండెకి తెచ్చేవారట. హార్ట్ పేషెంట్లు ఉంటారు ఉత్తర కుమారుడు లాంటి వాళ్ళు, వాళ్ళు ముందే పోతారు. కొంచెం పరాక్రమవంతుడు కూడా ఈ దెబ్బకి అడిగిపోతాడు. అందుకే తిక్కన గారు విరాట పురంలో రాయిలా, జాఘోషం బతిభీషణం వై దిశాచక్రంబు నిండం శరవ్యాఘాతంబున శాస్త్రవుండు వికలస్వాంతుండుగా నారదశ్లేఘాపాత్రమునై వినిర్గళ భుజా విశ్రంభమున్ రౌద్ర రేఖా ఘోరాకృతి ఏన చూపెద అశంకన్ చూడుడి ఎందరున్న అంటాడు. నేను నా చేతిలో ఉన్న ధనుస్సు యొక్క అల్లెతాడు టప్ప టప్ప లాగుతూ ఉంటే ఈ శబ్దము శత్రువుల యొక్క హృదయములను భేదిస్తుంది. అలా భేదించి చంపుతాను. అసలు బాణమే వేయక్కర్లేదటండి. బాణం వేసి కొట్టి వాడిని చంపవలసిన అవసరం లేకుండా ఈ ధనుష్టంకారం చేస్తూ ఉంటే టింగ్ టింగ్ అని కొడుతూ ఉంటే ఈ దెబ్బకే చచ్చిపోతారట. ఆ దెబ్బకే చచ్చిపోయేసి శత్రువులను చంపడం పెద్ద కష్టమా? కొంతమంది ఎన్ని బాణాలు వేసినా సవరు, ధనుష్టంకారాలకి సవరు. కొందరు పిరికాళ్ళు ఉంటారు. కానీ అమ్మ ధనుస్సు అటువంటిది కాదు. అమ్మ కనుక ఠంగు ఠంగు ఠంగ్ అని ధనుస్సుని మోగిస్తూ ఉంటే, అల్లెతాడు లాగి విడిచిపెడుతూ ఉంటే పుట్టే శబ్దమునకు భేకరాకారుడైన మహిషుడు వణికిపోయాడు, శుంభని శుంభాదులే వణికిపోయారు. అంత భయంకరమైనది నీ అల్లె తాటి మొరోత. ఆ మొరోతతో రోత పుట్టి శత్రువులంతా వికలస్వాంతులై నశిస్తారు. ఆ చేప జ్ఞానస్వనంతో మమ్మల్ని రక్షించు. ఇంకొక రహస్యం తెలిసేప్పుడు మీకు ఇందులో ఇంకొక అంతరార్థం ఉంది. చేప జ్ఞానస్వనము అంటే ఓంకార శబ్దం అని అర్థం. ఒకసారి మీరు ఎప్పుడైనా ధనుస్సు చూడండి, అది ఎలా ఉంటుంది, ఓంకారంలో వంగి ఉంటుంది ఇటువైపు, ఆ మధ్యలో బాణం పెడతారు. అందుకే ప్రణవో ధనుహు ఉపనిషత్తుల్లో శ్లోకం ఉంది, అదే శ్లోకం యథాతథంగా దేవీ భాగవతంలో ఉంది, అదే శ్లోకం మార్కండేయ పురాణంలో ఉన్నది. ఓంకారమే ధనుస్సు, ప్రణవో ధనుహు, శిరోహ్యాత్మ. దానికి బాణమేమిటి, మీ ఆత్మ. ఓంకారం ఒక ధనుస్సు నాయన, ఈ ధనుస్సు ఓంకారం అనే వింటికి బాణం ఎక్కువ పెట్టాలి కదా, ఏం బాణం, నీ ఆత్మ, దానికి బాణం చెయ్యి. బ్రహ్మతల్ లక్ష్యముచ్చతే, ఈ బాణంతో దేని కొడతావు, దీనికి లక్ష్యం ఉండాలిగా. బాణం ఎక్కువ పెట్టి దేని పెడితే దాన్ని కొట్టకూడదు, దాంతో ఒక అద్భుతమైన దాన్ని కొట్టాలి. నువ్వు ఈ బాణంతో బ్రహ్మని భేదించు. అంటే ఏమిటి, బ్రహ్మలో కలిసిపోపో, బ్రహ్మని కొట్టు ఈ బాణంతో. అది వేసేటప్పుడు ఎలా వేయాలి, మళ్ళీ ఎదురుగుండా ఒక లక్ష్యం ఉంది, దాన్ని కొట్టాలి. కొట్టేటప్పుడు బాణం సక్రమంగా కొట్టకపోతే గురి తప్పి ఇంకో పక్కన ఉన్నదానికి తగులుతుంది, అది ప్రమాదం. అప్రమద్ధేన వేత్తవ్యం, నువ్వు అప్రమత్తుడవై గురి తప్పకుండా బాణం కొట్టు. అప్పుడు శరవత్తన్మయో భవేత్, ఈ బాణం వెళ్ళి ఆ లక్ష్యాన్ని కొట్టినట్టుగా నువ్వు అందులో కలిసిపోతావు. కాబట్టి ఓంకారాన్ని ధనుస్సుతో పోల్చారు మన వాళ్ళు. అమ్మవారి చేతిలో చేపమంటే ఓంకార ధనుస్సు, ఆ ఓంకార ధనుస్సును లాగి కొడుతూ ఉంటే అప్పుడు అందులోంచి వచ్చే శబ్దం ఏంటనమాట, ఓమని దీర్ఘముగా పలికేటటువంటి ఉచ్చారణ ధ్వని, ఓమని ఒక నాదం వస్తుంది. ఈ నాదముతో మమ్మల్ని రక్షించని అంతరార్థం. ఓంకార నాదంతో మనల్ని రక్షిస్తే ఇక మనలో ఏ విధమైనటువంటి హుంకారాలు ఉండవు, నీచత్వాలు ఉండవు, పాప లక్షణాలన్నీ తొలగిపోతాయి. అలా రక్షించమ్మా. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా అన్ని వేపులా నువ్వే మమ్మల్ని రక్షించాలి. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి. ఓ తల్లి, ప్రాచ్యాం తూర్పు దిక్కున రక్షించు. మేము తూర్పుకు ప్రయాణం చేసినప్పుడు తూర్పు దిక్కులో నీవు కొలువై నెలవై మమ్మల్ని రక్షించు. మేము మళ్ళీ పడమరకు వెళ్ళాం, ప్రతీచ్యాం అక్కడ కూడా రక్షించు. దక్షిణే దక్షిణం దిక్కులో చండికే ఓ చండికాదేవి రక్షించు. ఆ తర్వాత ఉత్తరస్యాం తథేశ్వరి, ఉత్తర దిక్కులో కూడా అదేవిధంగా రక్షించు. తల్లి ఎలా రక్షిస్తావు మరి, తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు దిక్కుల్లో రక్షించు అని కోరడం కాదు. దేంతో రక్షించాలి, బ్రాహ్మణేనాత్మ సోలస్య, నీ చేతిలో ఉన్న సోలం గిర్రును తిప్పి మా శత్రువులు ఎక్కడ లేకుండా చేసి, నీ సోలమును తిప్పడం ద్వారా మమ్మల్ని ఆ దిక్కుల్లో శత్రువులు లేకుండా చేసి కాపాడు. అంటే నీ సోలముతో మమ్మల్ని రక్షించు. సోలంలో ఏముంటాయి, మూడు ముళ్ళు ఉంటాయి, అది త్రిశూలం. ఆ మూడు ముళ్ళు ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తి ఆత్మకురాలివై మమ్మల్ని ఇన్ని దిక్కుల్లో అన్ని వేళలా కాపాడు అని అంతరార్థం అన్నమాట. సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితి యాని చాత్యర్థఘోరాణి తై రక్షాస్మాస్తథాభవం. తల్లి, నువ్వు ఎన్ని రకాల రూపాలతో తిరుగుతావో ఎక్కువ రూపాలు సౌమ్యంగా ఉంటాయి. అమ్మవారు నిజానికి సౌమ్యస్వరూపిణి, అందంగా దుర్గా రూపంలో, సరస్వతీ రూపంలో, మహాలక్ష్మి రూపంలో చక్కని పట్టు చీరలు కట్టుకుని అనేక ఆభరణములు ధరించి రకరకాల మాలలు ధరించి అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. అలా దర్శనమిచ్చినప్పుడు ఆ రూపాన్ని చూస్తే మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది కదండి. రూపాల్లో కూడా కొన్ని రూపాలు సౌమ్యంగా ఉంటాయి. ఇప్పుడు శారదా పరమేశ్వరిని చూడగానే ఒక్క క్షణకాలం మన శరీరం గుండె జల్లుమందు, తెల్లని రూపం, పైనుంచి కింద దాకా అమ్మవారికి అలంకారం, రకరకాల పూలమాలలు, కింద శ్రీచక్రం, అదంతా చూడడానికి బంగారపు రంగులో కనపడుతూ ఉంటే అది ఒరిజినల్ బంగారమో ఇంకోటో మనకు అనవసరం. కానీ ఆ రంగును చూడగానే సువర్ణ వర్ణంలో మెలిసిపోతూ ఉంటే అబ్బా ఏమి తెలియని ఆనందం వస్తుందో మనకి, బ్రహ్మానంద భరితులు అయిపోతాం మనం. అదే సౌమ్య రూపం అంటే. ఒక్కొక్కప్పుడు ఏం చేస్తూ ఉంటుందమ్మా, ఘోరాణి భయంకరమైన మహాకాళిగా పెద్ద నాలుక బయట పెట్టి నాలుగేసి చేతులు పుచ్చుకొని కింద మహిషాసురుడు ఒక్క తొక్కు తొక్కి చేతులు సోలం పుచ్చుకొని అని కనబడుతుంటే మహాకాళి రోయ్ నిన్ను ఇరుచక తింటాం రోయ్ అని పాడుతూ ఉంటే ఆ రూపం చూస్తే ఒక రకంగా ఉంటుంది. ఇది సౌమ్య రూపం, ఇది భయంకర రూపం. కానీ చిత్రం ఏంటో తెలిసిన, ఈ భయంకర రూపమే లేకపోతే రాక్షసుల్ని చంపడం ఎలాగా, సౌమ్య రూపం లేకపోతే మమ్మల్ని కాపాడడం ఎలాగా. కొంతమంది సౌమ్య రూపంతో దర్శనమిచ్చినప్పుడు పొంగిపోతూ భయంకర రూపాన్ని చూస్తే వణికిపోతున్నారు. కానీ పిచ్చాళ్ళకి తెలియదు కానీ ఈ భయంకర రూపం నీకు ఉంది కాబట్టి వాళ్ళు ఈ సౌమ్య రూపంతో ఉన్న నిన్ను చూడగలుగుతున్నావు. నువ్వు భయంకర రూపం ధరించకుండా ఎప్పుడు సౌమ్యంగా ఉంటే ఈ భూలోకంలో ఒక్కడో చెప్పిన మాట వెండవు. ఇప్పుడు ఒక వ్యక్తి మన పై అధికారి అండి, ఆయన ఎప్పుడూ మెత్తగా ఉంటే చచ్చినా చెప్పిన పని వినరు. పాపం హెచ్ఎం గారు గనక మరీ మెత్తగా అహింస అహింస అంటూ ఉంటే హెచ్ఎం గారు వచ్చిన పని మనుషులు తాళం తీసేవారు కదా, తెలుసా మీకు. ఓ హెచ్ఎం గారిని నేను చూశాను పాపం, ఓ హెచ్ఎం గారిని పిచ్చెమ్మ కింద జమ కట్టి ఆయన పదింటికి వచ్చేవాడు. పదింటికి వచ్చినా తలుపు తీసేవారు కాదు, పదిన్నరకు స్కూల్ అయితే. తొమ్మిదిన్నరకు వచ్చేవాడు పదింటికి స్కూల్ రోజుల్లో, చచ్చిన తలుపు తీసేవారు కాదు. పాపం అలాగే గుమ్మం దగ్గర నిలబడేవాడు. ఆ తర్వాత పని మనిషి వచ్చి వచ్చారేటండి అప్పుడే టైం అయిపోయింది ఏంటండా అనేది పైగా, ఏది ఈయన తొమ్మిదిన్నరకు వస్తే వాడు పదింటికి వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఏమండి అసలు నేనేమో మెత్తగా ఉంటాను కోపం పనికిరాదని మీరు పురాణంలో చెప్పారు, ఇది మా నాన్నగారు చెప్పారట. కోపం వద్దు సౌమ్యంగా ఉండమన్నారట, సౌమ్య అని యాని రూప అని అన్నారట. అందుకని సౌమ్యంగా ఉంటున్నానండి. పని మనిషి నేను వచ్చేసరికి తాళములు తీయటం లేదు, గంట కొట్టేవాడు పిరుడయ్యాక కొట్టడు, ప్రేయర్ చేయవలసిన ప్రారంభంలో ప్రేయర్ ఉంటుంది కదా ఆ ప్రేయర్కి టైంకి వాళ్ళు రారు పిల్లలు కూడా, ఇలా ఎవడదాన్ని వాడు కట్టు తప్పుతున్నాడండి. ఏం చేయాలండి అంటే నేను చెప్పిన పురాణం నీకు అర్థం అవ్వలేదురా, సౌమ్యంగా ఉన్న అమ్మకి నమస్కారం, ఘోరంగా ఉన్న అమ్మ రక్షించాలి. ఎప్పుడు సౌమ్యంగా ఉంటుంది అమ్మ, అప్పుడప్పుడు ఘోర రూపం ధరిస్తే సంవత్సరాలకో పదేళ్లకో పాపాత్ములు వచ్చినప్పుడు ఖాళీ రూపంతో ఒక పోటు వాడి పొడిస్తే ఆ తర్వాత ఏడాదంతా సౌమ్యంగా ఉండొచ్చు. రోజు సౌమ్యంగా ఉంటే ఇక ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు భద్రకాళులు అవుతారు. అందువల్ల ఎప్పుడూ కూడా బుస కొట్టు, అనవసరంగా శిక్షించకు. యజమాని అన్నవాడు, అధికారం అన్నవాడు అవతల వాడి చేత పని చేయించడానికి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. మెత్తగా ఊరుకుంటే వాళ్ళు పని చేయరన్నాక అప్పుడు ఆయన విజృంభించాడు. దాంతో పనిచేసేవారండి, అడిలిపోయి ఓ రోజున ఇంక్రిమెంట్ కట్ చేశాడు ఆవిడికి, దెబ్బకి అడిలిపోయి అయి బాబాయ్ హెచ్ఎం గారు ఏదో అనుకున్నాం, ఆయన పిచ్చెం కాదండోయ్, అవసరమైతే ఆయన కూడా చాలా గట్టాడేనండోయ్ అని టైంకి వచ్చి తీయటం మొదలెట్టింది ఆవిడ. అందుకని అమ్మ ఏం చేస్తుందనమాట, ఒక్కొక్కప్పుడు లోకరక్షణ కోసం ఘోర రూపాలు ధరిస్తుంది. ఆ ఘోర రూపం వల్లే మనం యావజ్జీవితం సౌమ్యంగా ఉండగలం. అందుకే ఇటు సౌమ్య రూపం ఇటు ఘోర రూపం రెండు రూపాల్లో ఉంటుంది. ఆ రెండు రూపములు మమ్మల్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక. అసలు నిజం చెప్పాలంటే ఘోర రూపం ఇంకా తొందరగా రక్షిస్తుంది. ఎందుకని, శత్రువుని సంహరించేది ఘోర రూపం కనుక. మీకు వీలుంటే ఎప్పుడో చూడండి, రామకృష్ణుడు దేనిపై, రామకృష్ణ పరమహంస దేని ఉపాసించాడు, మహాకాళిని కాళికా రూపంలో ఉన్నవాడిని ఉపాసించి అందులో ప్రేమను చూశాట ఆయన. ఎందుకని, శత్రు సంహారిణి. ఈ భయంకరాకారంలో ఉన్న కలకత్తా కాళి నాలో ఉన్న కామక్రోధాదులను అణిచివేస్తుంది, రాక్షసుల్ని దుష్టుల్ని సంహరిస్తుంది, శిష్టుల్ని రక్షిస్తుంది. అందుకని ఆయుధములు ఉన్నవాడు రక్షిస్తుంది, కానీ ఏ ఆయుధములు లేకుండా అలా నిద్రపోతున్నవాడు ఏం రక్షిస్తుంది. అందుకే ఆవిడని చూస్తే నాకు ఆనందం తప్ప భయం లేదన్నాడు ఆయన. అమ్మవారిని చూస్తే మనకు ఆనందం కలగాలి. కాళిదాసు మహాకాళినే స్తోత్రం చేశాడు, రామకృష్ణ పరమహంస కాళీదేవి యొక్క అనుగ్రహం పొందాడు, నేను ఆ కాళీ అనుగ్రహం పొందే ఇవాళ ఈ కవ్యాలు రాయగలిగాను, ఈ పద్యాలు రాయగలిగాను. కాబట్టి కాళికాదేవి అంటే అపూర్వ స్వరూపిణి. ఆవిడ్ని పొందగలిగితే, ఆవిడ భక్తితో మనం స్తోత్రం చేయగలిగితే యావజ్జీవితం సౌమ్య రూపం చూస్తాం. అందువల్ల జగన్మాత నీ రెండు రూపములను మేము ఉపాసించి తరించేటట్లుగా అనుగ్రహించు. ఖడ్గశూల కదాదీని యాని శాస్త్రాన్ని తెంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వత. అమ్మవారి చేతులు చిగురుటాకుల్లా కోమలంగా ఉంటాయి. మన చేతులు కోమలంగా ఉంటే అందులో ఆయుధములు పట్టుకోలేము. మీ చెయ్యి చాలా కోమలంగా ఉంటే తుపాకీ పట్టుకోగలరా? తుపాకీ పట్టుకోవాలంటే చెయ్యి కొంచెం దృఢంగా ఉండాలి, కరుకుగా ఉండాలి, మిలిటరీ వాడి చేయిలో ఉండాలి. అంతేగాని నా చేతికి మళ్ళీ కోమలంగా ఉంటే దాంతో తుపాకీ పట్టుకుంటాం, తుపాకీ ఎత్తలేము. కానీ చిత్రం ఏమిటో తెలిసిన, అమ్మ చేతులు చిగుళ్ళ వలే కోమలంగా ఉంటాయి, పువ్వురేకుల్లా ఉంటాయి, చక్కగా ఎర్రగా ఉంటాయి. అటువంటి చేతులతో కూడా ఖడ్గం శూలం గద ఇటువంటి అస్త్రములు పట్టుకుంటుంది ఆవిడ. చేత్తో పట్టుకున్నాక కాసేపు యుద్ధం చేశాక చేతులు మారిపోతాయి మారవా? ఒక వ్యక్తి గద పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు, అంతో పూర్వం వాడి చేతులు ఎలా ఉన్నా ఈ గద అస్తమాటు పట్టుకోవటం వల్ల చేతులు ఏమవుతాయి, కాయలు కాసి గట్టయిపోతాయి. మీరు ఎప్పుడైనా చూసారా తాడి చెట్లు ఎక్కుతూ ఉంటే ఆ చెట్లు పట్టుకుని పైకి ఎక్కడం వల్ల పాపం చేతులు కాయలు కాస్తాయి. అలాగే కొబ్బరి బొండాలు కోసి పెడుతుంటాడు శిష్యుడు, పాప అతని చేతులు చూశాను నేను, ఈ పైకి చేతులతో పాకుతూ ఎక్కుతూ ఉంటే బాగా బండబారిపోయి ఇంత బొబ్బలు వచ్చేసాయి ఇక్కడ. అలాగే చేంతాడుతో నీళ్లు తోడితే బావిలోంచి చేతులు కాయలు కాసేస్తాయి, కోమలత్వం కోల్పోతాయి, కఠినమవుతాయి. గట్టిగా తాడు పట్టుకుంటే తాడి చెట్టు ఎక్కితే, కొబ్బరి చెట్టు ఎక్కితే, రెండుసార్లు గొడ్డలతో నాలుగు కట్టెలు కొడితేనే చేతులు బండబారతాయే, అటువంటిది కఠోరమైన ఖడ్గం పరశువు ధనుస్సు వంటి ఆయుధాలు పుచ్చుకొని యుద్ధం చేస్తూ ఉంటే, బాణాలు విడిచిపెడుతూ ఉంటే, అల్లెతాడు లాగుతూ ఉంటే ఈ చేతులు ఏమైపోతాయి. కానీ అమ్మవారి చేతులు ఇన్ని ఆయుధములు పుచ్చుకొని శత్రువుల్ని సంహరిస్తున్నా యుద్ధం చేస్తున్నా ఆ చేతులు మాత్రం కరపల్లవాలుట, చిగురు టాకుల్లాగే ఉన్నాయట. అది అమ్మ యొక్క గొప్పతనం. మానవుడు తలుచుకుంటే కఠినమైన పని చేసి కూడా కోమలంగా ఉండవచ్చు అని చెప్పడానికి ఆ వాడు చెప్పారు, అటువంటి చిగురుటాకుల వంటి చేతులతో పట్టుకున్న నీ ఆయుధములు మమ్మల్ని రక్షించుగాక ఓ తల్లి అని. ఈ విధంగా అమ్మ రూపాన్ని పరిపరి విధాలుగా ప్రార్థించారు. నీ అనుగ్రహంతో అతి భయంకరుడైన దుష్టుడు మహిషుడు నశించాడు, మమ్మల్ని కాపాడావు తల్లి అనగానే, నాయనలారా ప్రస్తుతానికి మీరు చాలా అదృష్టవంతులు, హాయిగా మీ రాజ్యాలు మీరు పరిపాలించుకోండి, ఎప్పుడు మీకు కష్టం వచ్చినా హిమాలయ పర్వతానికి వచ్చి నన్ను పిలవండి, ఈ హిమాలయ పర్వత ప్రాంగణంలో నా శక్తి కేంద్రీకరించబడి ఉంటుంది, అప్పుడు నేను మళ్ళీ మీకోసం దర్శనమిస్తాను. హిమాలయ పర్వతాల్లో పూర్వం గౌరీ తపస్సు చేసిందిగా, మరి పార్వతీదేవి కఠోర తపస్సు చేసింది, అందువల్ల ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అమ్మవారు తాను తపస్సు చేసిన స్థలంలోకి వచ్చినటువంటి వాడికి తొందరగా దొరుకుతుందట, అసలు ఆవిడ లేని చోటంటూ లేదు, అంతటా ఉన్నది సర్వవ్యాపక అనంత శక్తి. ఆవిడ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఒక గడ్డి పరకు మొదలుకొని బ్రహ్మాండము వరకు వ్యాపించి ఉన్న తల్లి అయినప్పటికీ కొన్ని ప్రాంతములలో తాను దివ్య రూపంతో తపస్సు చేయటం వల్ల, దివ్య రూపంతో విగ్రహ రూపంలో గెలవడం వల్ల అక్కడికి వెళ్ళిన వాడికి ఇంకా తొందరగా దర్శనమిస్తుంది. మన డబ్బులు ఉన్నాయి మనకి బ్యాంకులో, అయినా మనకి ఏటీఎం కార్డు అందులో పెట్టి పిన్ కొడితేనే డబ్బులు వస్తాయి. కర్మకాలితే ఏటీఎం కార్డు ఉన్నా ఓటే, ఆ ఏటీఎం ఓటీఎం అయితే అందులోది డబ్బులు రావు. బ్యాంకు వాడు డబ్బులు పెట్టాలిగా, పెడితే కదా మనకు వచ్చేది. కాబట్టి శక్తి ఉన్నా ఆ శక్తి ఒకచోట క్రోడీకరింపబడితేనే అప్పుడు మనకి దానివల్ల ప్రయోజనం ఉంటుంది. అటువంటి శక్తి హిమాలయాలలో క్రోడీకరింపబడింది, దగ్గరికి చేర్చబడింది. మీకు ఎప్పుడు కష్టం వచ్చినందుకే హిమాలయాలకి రండి, ఆవిడ ముందే చెప్పింది, మళ్ళీ కొద్ది రోజుల్లో మీకు కష్టం రాబోతున్నది, శుంభుడు నిశుంభుడిని ఇద్దరు పుట్టబోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏడిపించబోతున్నారు అనగానే వీళ్ళు ముందే తెల్లబోయారట. అందుకే ఆవిడ చెప్పింది, పునశ్చ గౌరీ దేహాత్సా సముద్భూత యథాభవత్ వధాయ దుష్ట దైత్యానాం తథా శుంభ నిశుంభయోహ. త్వరలోనే శుంభ నిశుంభులనే ఇద్దరు పుడతారు. పుట్టినప్పుడు గౌరీ శరీరం నుంచి నేను బయటకు వస్తాను. గౌరీ శరీరం ఎక్కడుంటుంది, గౌరీకొండం దగ్గర ఉంటుంది, కేదారం దగ్గర. అందువల్లే జ్ఞానులు ఏం చేయాలన్నమాట, గౌరీకొండం దగ్గరికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి ఆ తల్లిని భక్తితో శ్రద్ధతో పట్టుకోవాలి. వచ్చే సంవత్సరం హాయిగా చారుధామ యాత్ర వేద్దామని అనుకుంటున్నాం మేము. అలాంటప్పుడు మీరు కనుక కూడా రాగలిగితే అదృష్టవంతులు. అక్కడ గౌరీకొండంలో స్నానం చేసి అమ్మని ప్రార్థిస్తే అక్కడ గౌరీదేవి తపస్సు చేసిన స్థలం ఉంటుందన్నమాట. భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణ అయి భరించ పాండురక్షాధృతి పూర్వకంబుక ప్రగాఢ పయోధర మండలి సముత్సేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహ వల్కలంబునన్ అంటాడు శివపురాణాన్ని తెలుగులో అనువాదం చేస్తూ శ్రీనాథుడు. పార్వతీదేవి తనకున్న మణి ఆభరణాలన్నీ తీసి, సువర్ణాభరణములన్నీ తీసివేసి, నారచీరలు ధరించి, చేతికి వాటికి రక్షా కంకణాలు కట్టుకుని, దర్భలు ధరించి, రుద్రాక్షలు ధరించి, విభూతి పూసుకుని శివుడి కోసం తపస్సు చేసిన స్థలం కేదారం అంటే. ఆ స్థలం ఇప్పటికి కూడా ఉన్నది. అక్కడ అమ్మవారికి గుడి కట్టారు. ఆ గుడికి పక్కనే అమ్మవారికి స్నానం కోసమని వాళ్ళ నాన్నగారు హిమవంతుడు ఒక కుండం ఏర్పాటు చేశాడు, ఉష్ణకుండం. అది గౌరీకుండం అని పిలువబడుతుందన్నమాట. అక్కడే శుంభని శుంభుల కోసం అమ్మవారు మళ్ళీ ఆవిర్భవించింది, గౌరీదేవి యొక్క శరీరము నుండి. ఆ స్థలం అంత గొప్పది, శుంభని శుంభ పదార్థం అమ్మ పుట్టిన స్థలం అది, గౌరీ తపస్సు చేసిన స్థలం అది, గౌరీకి ఆలయం ఉన్న స్థలం అది, గౌరీకి తపస్సుకి ఇబ్బంది లేకుండా, స్నానానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి హిమవంతుడు ఉష్ణకుండం సృష్టించిన స్థలం అది, మన్మధుణ్ణి భస్మం చేసిన స్థలం అది, ఎన్నున్నాయండి అక్కడ ఏకంగా. అందుకే కేదారం అంటే ఒక అపూర్వ క్షేత్రం, మనకి భగవంతుడు దివ్యక్షేత్రములను ఇంకా దర్శనం చేసుకోవడానికి వీలుగా అట్టే పెట్టాడు. పాకిస్తాన్లోకి పోలేదు అది. అదృష్టవశాత్తు మనకి మహానుభావుడు ముందే చెప్పుకున్నారుగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పుణ్యాత్ములు ఉండబట్టి ఈ స్థలాలు మనకి దక్కాయి. ఇవి కూడా లేకపోతే ఎప్పుడో పోను. ఆ పుణ్యాత్ముడే మనకు కాపాడాడు. యమునోత్రి, గంగోత్రి, బదరి, కేదారం, ఓ పక్కన నారాయణుడు, మరో పక్కన శివుడు, నరనారాయణులు ఇటు పరమేశ్వరుడు ఇద్దరూ చెరువువైపు ఉంటారు. నిజానికి బదరీ కేదారాలు రెండు ఒకే కొండకి చెరువువైపు ఉన్నాయి, తెలిసిన మీకు. కొండ ఒకటే, దానికి కుడివైపు బదరీ ఉంటుంది, ఎడమవైపు కేదారం ఉంటుంది. కానీ ఇటు నుంచి ఇటు తిరిగి రావడానికి మనకి ఇంత ప్రయాణం పడుతుంది, 290 కిలోమీటర్లు పడుతుంది. ఎందుకంటే అది అంత ఎత్తైన మంచు కొండ కనుక ఇటు నుంచి ఇటు తిరిగి రావాల్సిందే. ఏ గొప్ప కొండలండి! చిన్నపిల్లలు కూడా నడిచారు మాతో, అటు ముసలాళ్ళు నడవగలిగారు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను ఏంటంటే, ఒక ఆవిడ రిటైర్ అయిపోయింది, ఆ గొబ్బరికాయ పుచ్చుకుని మీతో నడిచేస్తానండి అంది ఆవిడ. ఆవిడ నిజంగా నడిచింది, గుర్రం ఎక్కిస్తే గుర్రం దిగిపోయి బాబోయ్ నా గుర్రం వద్దని నడిచింది ఆవిడ. ఓ గొబ్బరికాయ, ఆవిడ కొబ్బరికాయ అంటానికి కొబ్బరికాయ ఉంటుంది, అంత ఉత్తమ భక్తురాలు పాప, అమాయక భక్తులు వాళ్ళు. అలాంటి ఆవిడ చూశాను. ఒక కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వచ్చాడు, 7th క్లాసో ఏదో చదువుతున్న కుర్రాడు. వాడు మా గురువు గారు అకౌంట్ అక్కడే సస్తే సత్యాన్ని బతికితే బతికితేనని నాతో పాటు బయలుదేరి అలా చివరిదాకా వచ్చిన వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు. వాళ్ళు గుర్రాలు ఎక్కలేదు, హెలికాప్టర్లు ఎక్కలేదు, కాలినడకనే వచ్చారు. వచ్చిన వాళ్ళందరిలో శక్తి నిజంగా ఉండి రాలేదు. వాళ్ళు ఏదో మంచి బలవంతులు, దృఢమైన వాళ్ళు, కాళ్ళు చేతులు సహకరించేవాళ్ళు కాదు. వచ్చిన అందరూ కూడా అంతో ఎంతో అనారోగ్యవంతులే, ఒక్క వ్యక్తిని పక్కన పెడితే. కానీ రాగలిగారు. ఎలా రాగలిగారంటే, గురువుగారు ఉన్నారు ఒకటే నమ్మకం, ఆయన వెంట పెడితే మనం చావం. నేను కూడా వాళ్ళతో చెప్పాలి, ఒరే ఇక్కడ చచ్చే యోగం రాదురా, నిజంగా ఆ యోగం వస్తే మహాయోగం రా, అంత మహాయోగం దేవుడు ఇస్తాడా, ఒకవేళ నాకు ఆ యోగం వస్తే మాత్రం నన్ను కొంచెం జాగ్రత్తగా ఆ కాలంలో దోసేయండి రా మందాకిరులు అన్న. అబ్బే నీకెక్కడ వస్తుందండి ఆ యోగం, మాకు మీకు అప్పుడే ఎక్కడలేండి అన్నాడు వాడు కుర్రగాడు. నేను ఆశ్చర్యపోయాను అనమాట. వాడు పాపం కూచి రామకృష్ణ గారిని వాళ్ళ అబ్బాయి అనమాట. వాడు చాలా కుర్రాడు అప్పటికి, 2011 నాటి మాట చెప్తున్నాను నేను, 2010లో. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుణ్ణి భక్తితో నమ్ముకుని వెడితే ఆ భగవంతుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సులభంగా తీసుకెళ్తాడు. ఎక్కడో మనలో లోపం ఉంటుంది, ఆ లోపం ఉన్నప్పుడే ఇలాంటి కష్టాలు వస్తాయి. అమ్మ చెప్పింది, నేను మళ్ళీ ఇక్కడ నుంచి పుడతాను, పుట్టి శుంభని శుంభుల్ని వధించి మిమ్మల్ని రక్షిస్తాను, మీకు ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా నన్ను గట్టిగా పట్టుకోండి, పట్టుకున్న వెంటనే నేను వచ్చేస్తాను అనగానే వాళ్ళంతా ఎంతో సంతోషపడిపోయారు. చూస్తూ ఉండగానే అమ్మవారు తత్రైవాంతరధీయత అదృశ్యురాలైపోయింది. అప్పుడు మార్కండేయ మహర్షిని క్రోష్ఠు గడిగాడు, ఈ మహిషాసుర వధ విన్నాక మాకు ఎంతో బ్రహ్మానందం కలిగింది, వధం ఒకెత్తైతే వధానంతరం దేవతలు చేసిన స్తోత్రం మమ్మల్ని ఆపాదమస్తకం పరవశింపజేసింది, ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పమని క్రోష్ఠు గడిగాడు మార్కండేయుడు. ఇదంతా మార్కండేయుడు క్రోష్ఠుకి చెబుతున్నాడు మార్కండేయ పురాణంలో. ధర్మపక్షులు జయమిరికి చెబుతున్నాయి, నేను మీకు చెబుతున్నాను. మధ్యలో సురధుడనే రాజు, సమాధి అనే వర్తకుడు, ఈ ఇద్దరు గురువుగారు సుమేధుడనే మహర్షిని పట్టుకుని ఆయన ద్వారా వింటున్నారు. ఇప్పుడు ఇదంతా ఈ సప్తశత అంతా సుమేధుడనే మహర్షి సమాధికి సురధుడికి చెబుతున్నాడు. అమ్మవారు అదృశ్యురాలయ్యాక ఇక్ష్వాకువంశపు మహారాజు ఒకడు కొంతకాలం పరిపాలించాడు. దేవతలు తిరిగి తమ స్వర్గానికి చేరుకున్నారు. హాయిగా సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ పరిపాలిస్తూ భోగాలు అనుభవిస్తూ గడిపారు. 1000 ఏళ్ళు గడిచింది. ఈ 1000 ఏళ్లలో 500 ఏళ్ల వరకు అమ్మ అనుగ్రహంతోనే మనకి స్వర్గం వచ్చింది అని అమ్మని భక్తితో కొలిచేవారట. దేవలోకంలో కూడా అమ్మవారికి ఒక విగ్రహం ఉందండి. స్వర్గలోకంలో అమ్మవారి పేరు భువనేశ్వరి, ఆవిడ పేరు భువనేశ్వరీదేవిని. స్వర్గంలో నిలువెత్తు విగ్రహాన్ని ఆకాశంలో ఆధారం లేకుండా ప్రతిష్ఠించుకుని పూజించారట దేవతలు. అమ్మవారి విగ్రహానికి కింద బేస్ ఉండదు, ఆధారం ఉండదు. స్వర్గంలో విగ్రహాలన్నీ అలాగే ఉంటాయి, గాల్లో వెళ్ళాడతాయి. వాటికి కింద ప్రతిష్ఠ వేయడానికి పీఠం అక్కర్లేదు, యంత్రం అక్కర్లేదు. అమ్మ మీద ఉన్న భక్తి వల్ల, ఆ లోక ప్రభావం వల్ల అలా గాల్లో ఆకాశంలో విగ్రహం తేలుతూ ఉంటుంది. రోజు ఇంద్రుడు శచీసమేతముగా నందనవనంలోకి వచ్చి పారిజాత పుష్పాలు కోసి శచీదేవి దండ కట్టి ఇవ్వగా ఆ దండని అమ్మవారి మెడలో వేసి పూజిస్తూ ఉంటాడు. అమ్మని భక్తితో శచీదేవి పాటలు పాడి మెప్పిస్తూ ఉంటుందిట. నిజంగా దేవీ భాగవతంలో అయితే రాస్తారు, శచీదేవికి భగవంతుడు మంచి కంఠం ఇచ్చాడు. ఆవిడ దేవతాస్త్రి, భృగు మహర్షి కూతురు, భార్గవ పుత్రి ఆవిడ. అంత గొప్పది శచీదేవి. శచీదేవి రోజు నిత్యం స్వర్గలోక కాలమానం ప్రకారంగా ఉదయం సాయంత్రం రెండు పూట్ల భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళి శ్రీచక్రాన్ని అక్కడ పెట్టి కుంకుమ పూజ చేసి అమ్మవారి మెడలో పూలమాల వేస్తుంది. ఆ పూలమాల పారిజాత పుష్పాల మాల. పారిజాతం అంటే కల్పవృక్షం అన్నమాట. కల్పవృక్షం యొక్క పువ్వులతో తయారు చేసిన దండ. మళ్ళీ ఈ దండ కూడాట ఆవిడ గుచ్చుతుందిట. పువ్వులు ఎవరో చెలికత్తెలు కొయ్యటం, ఆ పువ్వులు ఆవిడకివ్వడం, ఆవిడ మాల గుచ్చడం కాకుండా స్వయముగా పువ్వులు కోస్తుంది, తానే దండల్లుతుంది. ఈ దండని అమ్మకిస్తుంది. ఆ దండలా పట్టుకుంటుందిటండి ఆవిడ. పట్టుకోగానే దండ చేతిలోని చెగిరిళ్ళు అమ్మ మెడలో పడుతుందిట. ఆ తర్వాత అమ్మని పూజిస్తుంది. ఆవిడ మంగళహారతి పాడిందిట. ఆ మంగళహారతి పాటకి పరవశించి పైనుంచి కిందకు వస్తున్న ఆకాశగంగ మందాకిని, స్వర్గంలో ఉన్న గంగకి మందాకిని అని పేరు. ఆ మందాకిని కూడా పరవశించి కిందకి దబదబా ప్రవహించేదిట. అంటే ఆవిడ ఎంత మధురంగా పాడిందండి. కష్టాల్లో రక్షించే తల్లి ఆవిడ. ఆవిడ మీద మనం పాటలు పాడుతూ ఉంటే, గానం చేస్తూ ఉంటే ఆ తల్లి పరవశించిపోతూ ఉంటుంది. అలా 500 సంవత్సరాలు బాగానే గడిపారు. తర్వాత ఇంద్రుడు శచీదేవిని, నువ్వు వెళ్ళవే, నేను తర్వాత సంగతి చూస్తాను అని నృత్యంలో పడిపోయాడు. కొంతమంది భార్యాభర్తలు చూస్తూ ఉంటాం మనం. మా ఆవిడ చేస్తుందిలేండి స్నానం, నాకెందుకు వచ్చింది, నాకు ఇంట్లో కూర్చొని ఇడ్లీ చాలండి టిఫిన్ చాలండి అంటారు. ఇది కూడా కర్మయోగమే. పోనీ ఆవిడ చేసినప్పుడు వీడు కూడా ఎంతో కొంత చేస్తే నష్టం ఏంటట. మా అయితే ఒక 5 నిమిషాలు కేటాయించి స్నానం చేయలేమా, ఆ మాత్రం ఒక పుష్పమాల ఇవ్వలేమా, నువ్వు వెళ్ళిరా అంటట వీడు. సాధ్యమైనంత వరకు దంపతులిద్దరూ కలిసి అర్చన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు మీరే మాకు మేమే అంటే అప్పుడు అమ్మ కూడా మీకు మీరే నాకు నేనే అంటుంది. కాబట్టి కలిసి చెయ్యండి. సరే, భార్యామ్మడి అదృష్టవశాత్తు తాటకో పోతనో అయితే మీరేం చేయలేరు, అలాగే భర్త కుంభకర్ణుడో లంబకర్ణుడో అయితే అసలేం చేయలేరు. ఎవరి అదృష్టం వాళ్ళది. ఇప్పుడు నాస్తికుడు చెప్పిన మాట వినని భర్తను మనం ఏం చేస్తామండి, ఇదేం దిక్కుమాలు మూగుడండి, ఎంత చెప్పినా వినండి అని ఆయన మొహం మీద ఏందో ఒక ఆవిడ. అలాంటి వాడిని మనం ఏం చేయలేము అనుకోండి. ఇంద్రుడికి సహజంగా అమ్మంటే చాలా భక్తి. సంపదలు ప్రతి వాడిని మారుస్తాయట. అందరినీ మార్చమనుకోండి, కొంతమందికి దురదృష్టవశాత్తు సంపదల వల్ల అహంకారం వస్తుంది. పదవి వల్ల, సంపదల వల్ల దురహంకారం చెంది ఏ జగన్మాత తనకు ఆ సంపద ఇచ్చిందో ఆ అమ్మనే మరిచిపోయి తిరిగేటటువంటి వాడి సంపదలు శాశ్వతంగా నిలబడవు. ఇంద్రుడికి అహంకారం వచ్చి శచీదేవితో పాటు అమ్మని భువనేశ్వరిని పూజించడం మానేశాడు. ఆయన కూడా కాస్త మద్యపానాదులకి అలవాటు పడ్డాడు, లోలత్వం పొందాడు, నృత్యాలు చూశాడు. క్రమంగా ఏమైపోయిందనమాట, అమ్మవారు ఈ అహంకారం వచ్చినప్పుడు ఏం చేస్తుందిట, నెత్తి మీద ఒక్క మొట్టిగా ముడుతుంది. అప్పుడప్పుడు ఎందుకు వస్తాయి కష్టాలు, రాక్షసులు ఎందుకు వస్తారనుకుంటున్నారు మీకు. ఎప్పుడూ పదవిలో ఉండిపోతే వాడికి అహంకారం వస్తుంది, అందుకని నెత్తి మీద టింగ్ అని మొట్టిగా ముడుతుంది. మొట్టిగా పట్టడం అంటే నిజంగా మొట్టిగా పట్టుకోవడం కాదు, ఆ పదవి నుంచి వాడిని భ్రష్టుండి చేస్తుంది. ఓ 10 ఏళ్ళు పదవి పోయిందా, ఇక వాడు ఏడిచి అల్లాడిపోతాడు కదటండి. మనం చూస్తూనే ఉన్నాం కదా, 10 ఏళ్ళు పదవికి దూరం అయిపోయిన వాడు ఓరి దేవుడు ఓని జుట్టు పీకేసుకుని ఈ పదవి పొందడానికి పడే బాధలు అంతా ఎంత కాదు. పాపం ఇంద్రుడికి కూడా ఈ అహంకారం పోవాలనే కోరికతోటి అమ్మవారు ఏం చేసిందనమాట, ఈతడు నన్ను మరచాడు, వ్యసనపురుడయ్యాడు, దురహంకారుడయ్యాడు, అణిచివేద్దామనుకున్నది. ఆ సమయంలో పాతాళంలో 2 రాక్షసులు కవల పిల్లలు పుట్టుకొచ్చారు. ఒకడి పేరు శుంభుడు, ఇంకొకడు నిశుంభుడు. వీళ్ళిద్దరూ కూడా ప్రహ్లాద వంశంలో పుట్టిన వాళ్ళే. పురాశుంభ నిశుంభౌ ద్వౌ అసురౌ భూమి మండలే తౌ ప్రాప్త యౌవనౌ చైవ చరతః తప ఉత్తమం. పాతాళ లోకంలో ప్రహ్లాద వంశంలో పుట్టిన శుంభుడు నిశుంభుడు అనే కుర్రాళ్ళు కవల పిల్లలు క్రమంగా పెరిగారు. వాళ్ళు ఒకరోజున తమ కులగురువు శుక్రాచార్యుని పిలిచారు. గురువు అంటే మాత్రం వాళ్ళకి చాలా భక్తి. కులగురువు పురోహితుడు ఈ ఇద్దరిని ఎవరు భక్తితో శ్రద్ధతో పూజిస్తారో సేవిస్తారో అటువంటి వాళ్ళకి ఏవైనా కష్టాలుంటే పటాపంచలైపోతూ ఉంటాయి, అందుకే వీళ్ళకి భక్తి ఎక్కువ. ఆ మహాత్ముడు కూడా, శుక్రుడు కూడా అటువంటి వాడు, మహామంత్రవేత్త, నియమనిష్టాగరిష్ఠుడు ఆయన. అటువంటి వాడిని, ఏమండి మేము ఈ చీకటి రాజ్యాన్ని పరిపాలించడం ఏమిటి, భూమండలం చాలా అందంగా ఉంటుందని విన్నాం పురాణాల్లో, ఎప్పుడూ ఈ పాతాళంలోనే ఉంటున్నాం, ఈ పాములు మొదలైన వాటితో కూడిన రాజ్యంలో రసాతలంలో జలాల మధ్య ఎందుకు మేము భూలోకానికి వెళ్ళలేకపోతున్నామంటే ఏం చెప్పమంటారు నాయన, మీరు దురదృష్ట జాతకులు, హరికి అరులు, హరుడికి అరులు, విరించికి మీరే అరులు, ఇక అమ్మవారికి మీ మీద ఏమాత్రము ప్రేమ లేదు. మీ దురదృష్టం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు తపస్సులు చేస్తారు, వరాలు పొందుతారు, దేవతల్ని చావగొడతారు, కానీ త్రిమూర్తులకి జగన్మాతకి వ్యతిరేకముగా ప్రవర్తిస్తారు. అక్కడితో మీకు పతనం మొదలవుతుంది. నేను మన వాళ్ళకి చాలాసార్లు చెప్పాను, నాయనలారా మీరు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యండి, అపూర్వమైన వరములు పొందండి, దేవతల్ని తనితే తన్నారు కానీ త్రిమూర్తులకు వ్యతిరేకంగా నడుచుకోకండి అని చెప్పాను. వాళ్ళు వినరు. ఎప్పుడు విష్ణుద్వేషం అంటారు. హరివిద్వేషికి సుఖం ఉంటుందా? మీరైనా మంచి మాటలు నేను చెబితే వింటే బాగుపడతారని కానీ వింటామండి అన్నారట. మీరిప్పుడు యవ్వనం పొందారు, నేను చెప్పినట్టు భూమండలానికి వెళ్ళండి. ఒక దివ్య ప్రదేశం భూలోకంలో ఉన్నది, అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యండి. ఆ క్షేత్రం పేరు పుష్కర క్షేత్రం, రాజస్థాన్లో ఉందన్నమాట, అజ్మీర్ దగ్గర. అద్భుతమైన క్షేత్రం, అక్కడికి వెళ్ళండి. అది బ్రహ్మక్షేత్రం. బ్రహ్మదేవుడు అక్కడ 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. అక్కడ గాయత్రీదేవి భూలోకానికి దిగొచ్చింది. మొట్టమొదట గాయత్రి అనే ఒక శక్తి పుట్టిన స్థలం అది. అక్కడ మీరు కఠోర తపస్సు చెయ్యండి, నేను ఇచ్చిన మంత్రంతో దాంతో బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, మీరు చావులేని వరం పొందండి, ఆ తర్వాత నేను మీ సంగతి చూసుకుంటానన్నట. వెంటనే వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చారు. అన్నోదకం పరిత్యజ్య పుష్కరే లోకపావనే వర్షానామయుతం యావత్ యోగ విద్యాపరాయణౌ. అన్నోదకం పరిత్యజ్య, అన్నము విడిచిపెట్టారు అంటే తిండి విడిచిపెట్టారు. అన్నము అంటే బియ్యపన్నం కష్టమండి. సంస్కృతంలో అన్నం అంటే తినడానికి పనికొచ్చే ఆహారం. మీరంటే అన్నం తింటున్నాం. మరి కొంతమంది ఉన్నారు మనలాగా తెలుగు వాళ్ళలో అన్నం తినరు, వాడు చపాతీ తింటారు, అది వాడికి అన్నం. అమెరికన్స్ ఉన్నారు పిజ్జాలు తిని బొజ్జలు పెంచుకుంటారు లజ్జ విడిచిపెట్టి, ఆ పిజ్జాలే వాళ్ళకి అన్నం. అలా పశువులు ఉన్నాయి, అవి గడ్డి తింటాయి, గడ్డే వాటికి అన్నం. అన్నము అనే శబ్దమునకు కడుపు నింపి ఆరోగ్యమునిచ్చున్నది, శరీరము నిలబెట్టున్నది ఆహారం. అందుకే వీళ్ళు ఆహారం విడిచిపెట్టారు. ఉదకం పరిత్యజ్య, నీళ్లు కూడా విడిచిపెట్టారు. అన్నం నీరు విడిచిపెట్టి పుష్కరే పుష్కరక్షేత్రంలో లోకపావనే, పైగా లోకపావనమైన పుష్కరక్షేత్రం అంట, పవిత్రమైన పుష్కరక్షేత్రం అది. రేపు సెప్టెంబర్లో మేము పెడుతున్నాం, యజ్ఞం కూడా చేస్తున్నాం, చాలా గొప్పది. చరిత్రలో మొట్టమొదటి పుష్కర అనేటటువంటి సరస్సు పుట్టింది అక్కడే. అటువంటి పుష్కరక్షేత్రంలో వర్షాణామయుతం 10,000 సంవత్సరములు యజ్ఞం చేశారట వాడు. 10,000 సంవత్సరములు తిండి విడిచిపెట్టి యజ్ఞం చేయటువంటి మాటల మనస్సు ఎన్ని రకాలుగా పెడుతుందండి, వికారాలకు గురవుతుంది. మనస్సు అంటేనే వికారములకు గురయ్యేది. గట్టిగా ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటేనే మన మనసు నిలకడగా లేక గజగజలాడిపోం. కళ్ళు చేతులు వణుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, గురువుగారు ఏం చేయమండి అంటే ఎవరుండమన్నారండి ఉపవాసం అంటే, ఉపవాసం ఉండకపోతే తప్పుడు కదండి, అన్నం తినకపోతే ప్రమాదం అని మీరు చెబుతారు కానీ అన్నం తింటే ప్రమాదం అని కొందరు చెప్పారండి అంటే, వాళ్ళు చెప్పినట్టే వినండమ్మా, పోనీ అలాగే బతకండి అంటే మేము బతకలేకపోతున్నాం అని అంటారు వెళ్ళిపోని. అన్నం తింటే పురుగులు తిన్నట్టే చెప్పారట. అన్నం వల్ల అక్కడ వరితో వండిన అన్నం గుర్తుపెట్టుకోండి, సరిగ్గా అర్థం కాక మన ప్రాణం తీస్తున్నారు. వరితో బియ్యముతో డైరెక్ట్గా ఉన్న అన్నము తింటే ప్రమాదం. అస్సలు ఏమీ తినద్దు ఏకాదశి నాడు అని ఎవరూ చెప్పలే. అందుకని మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కొంతమంది, రకరకాల అన్నాన్ని భిన్నం చేసుకుని చక్కగా బియ్యాన్ని నూక కింద ఆడించుకొని మళ్ళీ నూకలో ఆహా మటుక్కు నెయ్యి వేసుకుని అందులో సగ్గు బియ్యాలు, సేమ్యాలు, ఆమ్యామ్యాలు ఇవన్నీ వేసుకుని మళ్ళీ దానికి చట్నీ వద్దు, జీడిపప్పు, వేరుశనగ కూడా చట్నీ ఇవన్నీ వేసుకుని ఎంత భోజనం చేస్తే అప్పుడు పేరుకు అన్నం తినలేదు కానీ అన్నం కంటే ఈ భిన్నమైంది, ఇంకా ఎంత ఎక్కువైపోయింది. కాబట్టి అన్నం తినడం లేదన్న ఒక్కటి పక్కన పెడితే అంతకంటే ఎక్కువ తింటే అది ప్రమాదమే. అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు, శరీరం నిలబడడానికి కావలసింది చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు నిజంగా కఠోరంగా ఏమీ తినకపోతే శరీరం మన మాట వినదు, కళ్ళు తిరుగుతాయి. అందుకే మన మనస్సుని కోతితో పోల్చారు శంకరాచార్యులు వారు. హృదయ కపిం అత్యంత చపలం, మన హృదయం కోతిట చపలమైనదట. కోతి ఏకాదశి వ్రతం అని ఒక కథ ఉందండి, మీకు ఇదివరకు చెప్పినట్టున్నాను, అయినా మళ్ళీ చెప్పచ్చు తప్పలేదు, ఎన్నిసార్లు చెప్పుకున్నా కొన్ని గొప్ప గొప్ప కథలు ఉంటాయి. అందులో ఉపనిషత్ కథ అది. చాలా కాలం క్రితం ఒక కోతి పద్మాకర్ గారు ఉపన్యాసం చెబుతూ ఉంటే విన్నది. ఆయన ఏం చెప్పారు, నాయనలారా ఈ సంవత్సరం 2018 23వ తారీఖు జూలైలో తొలి ఏకాదశి వచ్చింది. ఇది శయన ఏకాదశి, శయన ఏకాదశి. ఈనాడు పొద్దున్నే కృష్ణానదిలోనో గోదావరిలోనో గంగలోనో స్నానం చేయండి, చేసి ఈరోజు ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి భగవద్ ధ్యానం చేసి పురాణాలు వింటే చాలా మంచిది అని చెప్పాను. నేను చెప్పిన నేను ఆ విషయం మర్చిపోతాను, ఎందుకంటే అస్తమానం ఇవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. కోతి కూడా పురాణం వినడానికి వచ్చింది. నా పురాణానికి అదేంటో బల్లులు పిల్లులు కోతులు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, వాటికి కూడా పూర్వజన్మ సుకృతం ఒకటి ఉంటుంది. మీలాగా ఈ వేలాది మంది మానవులే కాకుండా అశేషంగా జీవులు కూడా వస్తూ ఉంటాయి, అందులో కోతి వచ్చింది. ఆ కోతి లోపలికి వస్తే కొట్టేస్తారు కదా, అందుకని పాప అది రహస్యంగా పైన ఆ ఏసీ మిషన్ మీద కూర్చుంది, కూర్చుని వింది కోతి లక్షణము జాతి లక్షణము చేతులు ఉంచుకుని వింది. గురువుగారు చెప్పారు, నేను ఏ పాపమో చేసి కోతిగా పుట్టా, ఈ పాపాలు పోవాలంటే రోజు పురాణం విందామంటే హాల్లోకి వస్తే నన్ను కొట్టేస్తారు, ఎందుకు వచ్చింది? బయట మైకు బాగుంది, ఎందుకని పైన కూర్చుని ఉంటుంది మధ్య మధ్యలో లోపలికి రాకుండా. కానీ రోజు పురాణం విందామంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటే చీకటి పడితే కళ్ళు కనపడవు, అన్నీ అలా ఉన్నా గురువుగారు చెప్పినట్టే ఈ శయన ఏకాదశికి ఉపవాసం ఉంటాను. ఒక్కరోజు ఉపవాసం ఉండి హాయిగా దగ్గరలో అమరావతి ఉంది అందులో స్నానం చేస్తాను, ఆ మాత్రం అడిగితే ఏ బోలేరోయో పంపించకపోతారా హరిగారు, అందులో వెళ్ళి స్నానం చేయకపోతారా. కోతి కదా దానికి వాహనాలకు బెంగలేదు, దానికి సీట్ ఎక్కర్లా, పైన టాప్ మీద కూర్చోవచ్చు. ఎవడో ఒకడు అమరావతి పోతుంటే పైన కూర్చుంటాను, వెళ్ళి అందులో ములుగుతాను, ఈ పూట ఉపవాసం ఉంటాను. ఉపవాసం అయ్యాక పద్మాకర్ గారు ఉపన్యాసం వింటాను, ఆ తర్వాత తరిస్తాను అనుకుంది పాపం. అనుకుని పాపం కోతి మొత్తం మీద కృష్ణానదిలో స్నానం చేసింది, ఉపవాసం ఉందాం అనుకుంది, చెట్టు ఎక్కి కూర్చుంది. కూర్చున్నాక దానికి ఒక అరగంట గడిచింది, రామ్ 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 అనుకుంటూ ఉంటే కడుపులో ఆమ్ ఆమ్ ఆములు ఆములు అనిపించింది. రాముడు రాముడు అనుకుంటుంటే వీడికి ఆము తినాలనిపించింది. ఏకాదశి ఒక్కరోజు ఏమైనా ఉందాం, మంగళవారం దాకా ద్వాదశి వచ్చేదాకా ఓపిక పట్టి ఉపవాసం ఉందాం. మంగళవారం నాడు హాయిగా ద్వాదశి ఘడియలు దాటకుండా ఏదో ఒకటి తిందాం పారణ చేద్దాం అని కొంతసేపు ఒగ్గబట్టుకుంది. ఇంతలో దానికి ఒక అనుమానం వచ్చింది, ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి, రేపు మంగళవారం ద్వాదశి వచ్చేదాకా నేను ఇలాగే కూర్చుంటే కళ్ళు తిరిగి చెట్టు మించి కింద పడి చచ్చిపోతానేమో, ఆహారం తెచ్చుకోలేనేమో, కాబట్టి ద్వాదశి ఘడియలు దాటకుండా రెడీగా ఆహారం పెట్టుకుంటే గొడవ ఉండదు. అప్పుడు ఏకాదశి పూర్తయ్యి ద్వాదశి రాగానే మళ్ళీ బుడుంగును స్నానం చేసి దగ్గరలో తిండి ఉంటుంది కనుక ఆ తిండి తినేయొచ్చు అనుకుంది. అనుకుని బయటికి రాగానే ఆ బయట ఎవరో అరటిపళ్ళు గలవాడు అమ్ముకునేవాడు పెట్టాడు చక్కెర కేళి అరటిపళ్ళు అనమాట. వాళ్ళు కొంతమంది దిక్మాలు పడి పట్టుకొస్తారు ఇంత ఉంటాయి, అది అవి ఎవడు తింటాడు. అలా కాకుండా మంచి చక్కెర పెళ్ళి అరటిపెళ్ళి ఇంత లావున్నాయి, పొతకల్లో ఉన్నాయట, అటువంటి గెల గెలంత వాడికి తెలియకుండా తస్కరించింది. కోతులు పట్టుకుపోతుండే కొనుక్కోక్కర్లా, కోతులకి దొంగతనం అనే భయం లేస్తుమా, అందువల్ల మీరు మాత్రం అలా పట్టుకెళ్ళకూడదు. మీరు అలా పట్టుకెళ్ళరు ఎలాగో పుణ్యాత్ములు, ఏదో కుర్రగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కోతులు కనుక వాడు పట్టుకుపోతున్నారు కన్నా చేతి నుంచి మామూలు వాడు పట్టుకెళ్ళడు కదా. ఈ గెల తెచ్చుకుని ఏం చేసింది, అది ఒక కొమ్మ మీద ఇటు కూర్చుని ఎదురుగా కొమ్మకి ఈ గెల వేళ్లాడ కట్టుకుంది. అమ్మయ్యా, ఏకాదశి ఉపవాసం అయిన వెంటనే ద్వాదశి ఘడియల్లో పారణ చెయ్యటానికి కావలసిన చక్కెర కేళి అరటిపళ్ళు ఎదురుగుండా ఉన్నాయి, కాబట్టి ఇక నాకు నీరసం రాదు. నీరసం వచ్చినా ఎదురుగుండా ఉన్న కొమ్మ మీదే పళ్ళున్నాయి కనుక మెల్లిగా పాక్కుంటూ వెళ్ళి ఆ పళ్ళు తింటాను, మళ్ళీ ఓపిక వస్తుంది అనుకున్నది. అనుకుని అలాగే చక్రకేళికే చూసింది, రామ్ రామ్ చక్రకేళి, రామ్ రామ్ చక్రకేళి, రామ్ అనుకున్నప్పుడే చక్రకేళి కనబడుతుంది. మళ్ళీ ఒక అరగంట పోయాక దీనికి ఏమనిపించిందిట, ఈ కోతికి కొమ్మ దూరంగా ఉంది, ఉపవాసం వల్ల నాకు కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, అందులో ఈ కోతికి షుగర్ కూడా, దీనికి ఇదొక గొడవ, నేను షుగర్ పేషెంట్ని, కడుపులో ఎసిడిటీ ఎక్కువ తంతు ఉంటుంది, ఇన్ని గొడవలు ఉన్న కారణం చేత నేను ఉపవాసం అయ్యేసరికి కళ్ళు తిరిగిపోయి ఆ చక్రకేళి అరటిపళ్ళ గెల ఉన్న కొమ్మ మీదకి ఎగిరి దూకి అందుకోలేను, ఈ దూకేలోపు కింద పడిపోతే చచ్చిపోతాను, కాబట్టి గెల దగ్గర కూర్చుంటే అలా ద్వాదశి రాగానే టక్కున పండుని నోట్లో వేసుకుని తినేయచ్చు. ఉపవాసం అనేటటువంటి ఆయాసము తొలగుతుంది, దాని ఏమంటే మనం ద్వాదశి ఘడియల్లో తినచ్చు అనుకుని ఈ కొమ్మ మీద నుంచి అరటిపళ్ళు ఉన్నటువంటి కొమ్మ దగ్గరకు వచ్చింది. అరటిపళ్ళ గల చక్కగా కొమ్మకు వేళ్లాడదీసిందిగా ఆ కొమ్మ మీద కూర్చుంది. ఇప్పుడు దగ్గరగా పళ్ళు ఉన్నాయి కనుక ద్వాదశి రాగానే టక్కున నేను హరిని తలుచుకుని రొట్లు వేసుకోవచ్చు అనుకుంది. మళ్ళీ దానికి అనుమానం వచ్చింది, కోతులు తొక్కతో ఉన్న పండు తినవండోయి, తొక్క తీసి ఆ లోపల ఉన్న పండే తింటాయి. ఇప్పటికే నాకు షివరింగు, బీపీ ఎక్కువగా ఉంది, షుగర్ ఓవర్ అయ్యింది, ట్యాబ్లెట్ వేసుకోలేదు, పొద్దున్న నేను తినలేదు, రేపు పొద్దున్న ద్వాదశి వచ్చే సమయానికి చేతులు వణికిపోవటం వల్ల అరటిపండు పట్టి పీకి తొక్క తీయలేనేమో, తొక్క తీయలేకపోతే నోట్లో వేసుకోలేను కదా, తినకపోతే చచ్చిపోతానేమో, పళ్ళన్నీ ఒలిచి ఒళ్ళో వేసుకుంటే అలా ద్వాదశి రాగానే తొక్క ఒలవబడిన పళ్ళు కనుక నోట్లో వేసుకుని అని మింగేయచ్చు, అప్పుడు నాకు ఓపిక వస్తుంది అనుకుని ఆ అరటిపళ్ళ గెలలో ఉన్న పళ్ళన్నీ పీకి ఒళ్ళో వేసుకుని తొక్క తీసేసి ఉత్తిపండు వేసుకుంది. ఇప్పుడు మళ్ళీ అనుమానం వచ్చింది, ఇంకా కళ్ళు తిరుగుతాయి. అప్పుడు ఈ పండు ఒళ్ళోంచి తీసి నోట్లో పెట్టుకోవడం కష్టమేమో, నోట్లోనే పెట్టుకుని ఉంటే ద్వాదశరాగానే గుడుక్కుని వింగచ్చు కదా అని ఒక పండు తీసి నోట్లో పెట్టుకుంది. ఈ నోట్లో పెట్టుకోగానే ఏమనిపించింది, నోట్లో ఇక్కడుంటేనే గొంతుకు దాటి లోపలికెడితేనే, ఎక్కడుంటేనే ద్వాదశరాగానే లోపలికెడిపోయింది, అప్పుడు అరుగుతుందిలే అని గుట్టుక్కుని వింగింది. ఒక పండు తిన్నాక ఒకటైతేనే రెండైతేనే అని మొత్తం పళ్ళని తిని ఎగిరి వెళ్ళిపోయింది. ఇది కోతి ఉపవాసం. ఆ కోతి మనమే, మన మనస్సే కోతి. అందుకే మనస్సుని కోతితో పోల్చారు, చపలత్వం పొందుతుంది కానీ.